పాపం గురువుగారు ఇంత మంచివాడు కూడా చివరికి శిష్యుడి వల్ల అవమానం పాలయ్యే దుస్థితి వచ్చిందనమాట. ఏం చేస్తాడు, తప్పదు యుద్ధానికి పిలిచాడు వాడు, రానండం అది అవమానం. సరే 11 గంటలకు గురువుగారు శిష్యుడితో పోటీకి వచ్చాడు. శిష్యుడు వచ్చారు, గురువుగారు ఈ చూసుకోండి కాసుకోండి అని ఇలా ఒంటి చేత్తో దండం పెట్టాడు. జై గురువు అన్నాడు, అంటే వెటకాల. గురువుగారి దగ్గర నేర్చుకుని, గురువుగారి దగ్గర పేరు తెచ్చుకుని, గురువుగారి ద్వారా ఎంతో ప్రపంచ ప్రసిద్ధి పొంది, గురువుగారి వల్ల పైకొచ్చిన శిష్యులు ఇలా పడగొట్టేవాళ్ళు ఉంటారు. దానికి ఇది ఒక ఉదాహరణ ఈ కథ, గుర్తుపెట్టుకోండి. అటువంటి గురువులు, నీచాతి నీచులైనటువంటి శిష్యుల్ని పడగొట్టాలి. ఆ గురువులు ఎప్పుడూ కూడా ఇటువంటి నీచులైన శిష్యుల్ని ఎలా పడగొడతారో ఈ కథ చెబుతోంది మనకి. సరే, మొత్తం మీద గురువుగారికి శిష్యుడికి పోటీ మొదలైంది. ఎక్కువ మంది అయితే మాత్రం లోపల ఆనందం పొందుతున్నారట. ఎప్పుడు? గురువుగారు పడిపోయినప్పుడు. శిష్యుడు కుర్రాడు కదండి, పైగా గురువుగారి దగ్గర మెలకువలన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకుని గురువుగారిని టప్పని తిప్పి కింద వారేయడం మొదలెట్టాడట. గురువుగారు పడిపోయినప్పుడల్లా వీళ్ళంతా ఏలలు, చప్పట్లు, భలే భలే, గురువుగారు పడిపోయాడు, అయిపోయాడ్రా బాబు వీడు అని అందరూ కూడా ఏళ్ళు వేయడం మొదలెట్టారట. ఇంకొక కరగంట ఇలా జరిగితే గురువుగారు చచ్చే స్థితి వచ్చిందనమాట. హఠాత్తుగా గురువుగారు, ఏది ఈ భయంకర యుద్ధంలో ఓహరి సాహరి జరుగుతున్నటువంటి ఓహరి సాహరి యుద్ధం జరుగుతూ ఉంటే హఠాత్తుగా ఎదురుగుండా ఉన్న శిష్యుణ్ణి ఈ రెండు కాళ్ళ సందు మధ్యలోంచి చెయ్యిలా పట్టుకుని టపుక్కని గురుక్కుని తిప్పి కింద పారేసేట, వెన్నుపోస పడేలాగా. ఇది ఒక విచిత్రమైన పొట్టి, ఈ పొట్టి ఆయన నేర్పలేదు. ఆయన వీడిని తిప్పి సరిగ్గా వెన్ను నేల మీద పడేలా కొట్టాడు. శిష్యుడు వెన్నుపోస మొత్తం పటక్కని విరిగిపోయింది. ఇంకా వాళ్ళు లేవలేకపోయాడు. అమ్మ అమ్మ అన్నాడు. ఆ తర్వాత ఎంత గింజుకున్నా, చేతులు ఎంత నేల మీద పెట్టినా లేవలేకపోయాట. వాడు యావత్ జీవితం చక్రాల కుర్చీకి పరిమితం అయిపోయాడు. వాడు అలా వెన్ను విరిగి ఏడుస్తూ, అన్యాయం గురు అన్యాయం, నాకు ఈ పొట్టు నేర్పలేదేమో అన్నట్ట, ఇప్పుడు నేర్చుకోరా అన్నట్ట. ఒరే పొట్టి, పొట్టి శిష్యుడు అండి వాడు, అందుకని ఒరే పొట్టి ఇప్పుడు నేర్చుకోరా ఈ పొట్టు. ఒరే నీలాంటి ఆషాఢభూతులు ఉంటారని నాకు తెలుసు, గురువుల్ని పడగొట్టేవాళ్ళు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటారు. నేను అందుకే అన్ని పొట్లు నేర్పి ఒక్క రెండు పొట్లు మాత్రం నీకు నేర్పలా. అత్యావశ్యక స్థితిలో ఆ రెండు పొట్లతో అవతలని చంపగలను. ఆ టెక్నిక్ ఇది. ఇప్పుడు నేను పట్టుకుని కింద పారేశానుగా, ఇక ఇప్పుడు నేర్చుకుని నీ శిష్యుడికి చెప్పుకో అన్నట్ట. ఇంకేం నేర్పుతాడు వీడు? ఇక జీవితంలో లేవలా. ఇంట్లో కూర్చొని అలాగే గురువు గారికి ద్రోహం చేశాను, భార్యావాడి కాపడం పెట్టన్నట్ట. దుర్మార్గులైన శిష్యుల్ని పడగొట్టడానికి గురువులు ఆ మాత్రం టెక్నిక్ కట్టే పెట్టుకోకపోతే కొంపలు ఉరుగుతాయి. మంత్రములు అవతలవాడికి ఇచ్చినా ఆ మంత్రంతో గురువుగారిని పడగొట్టాలని చూసేటటువంటి శిష్యులు ఉంటారు సరే, వాళ్ళని నుంచి రక్షించుకోవటానికి గురువులు కొన్ని మంత్రశక్తుల్ని మాత్రం పొరపాటును లీక్ చేయరు. అందుకే మంత్రముల విషయంలో రహస్యాతిరహస్యత్వాత్ గోపనీయంత్వయామునే అంటుంది అమ్మవారు. ఇవి రహస్యము కంటే రహస్యం. ఇవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇచ్చినా కూడా అవసరమైతే తనను రక్షించుకునే కొన్ని శక్తులు అట్టే పెట్టుకోవాలి. జగదంబండి ఆవిడ, ఈ దుర్మార్గుడు ఎన్ని వరాలు అడిగినా ఎన్ని రకాల ప్రయత్నములు చేసినా వాడిని ఎలా చంపాలో ఆలోచించుకునే అప్పుడు వరములు ఇప్పిస్తుందిట. అందుకే ఆవిడ బుద్ధి రూపేణ సంస్థిత అని పిలువబడింది. అటువంటి జగదంగం, జగదంబ అంటే సృష్టికర్త్రి, సృష్టి భర్త్రి, సృష్టి హర్త్రి అయినటువంటి జగదంబ ముందు వీడి ఆటలు సాగుతాయా? ఈ మూర్ఖుడివి. అందుకే దేవతలు జయహోమాత అని సంస్తుతించారు. ఇక తర్వాత అమ్మవారి శక్తులు విజృంభించాయి. వరసపెట్టి ఈ కాలకేయులు, ఈ నివాత కవచులు, కాలకులు, దౌర్హుదులు, మౌర్యులు అని పిలువబడే వాళ్ళని వరసపెట్టి ముక్కలు ముక్కలు కింద నరికి అవతల పారేశారట. కోటాను కోట్ల మంది రాక్షసుల్లో పట్టుమని 1000 మందో 2000 మందో మిగిలారు. మిగతా వారంతా గజగజలాడి చచ్చారు. చచ్చగా చావగా మిగిలిన వాళ్ళు పారిపోయారు. పరుగు పరుగున సింహ నిసింహుల దగ్గరికి వెళ్ళారు. ఓ నిసింహ, సింహ ఘోరం జరిగిపోయింది, జీవితంలో మృత్యువే లేదు అని విర్రవేగిన మన రక్తబీజుడు విచిత్రంగా మరణానికి గురయ్యాడు అని జరిగింది చెప్పగానే సింహ నిసింహులు తెల్లబోయారట. ఏమిటి విచిత్రం, రక్తబీజుడికి మరణమా? అది కూడా ఇంత చిత్రంగానా? ఒక స్త్రీ అంత నాలుక పెంచి నాలుక మీదకి వాడిని లాక్కుని వాడి రక్తం నేల మీద పడకుండా చూసి, నెత్తురు బొట్టు చెమ్మకుండా చూసి వాడిని చంపిందా? దీన్ని బట్టి చూస్తూ ఉంటే వచ్చిన ఆవిడ సామాన్యురాలు అయ్యి ఉండదు, మన మృత్యువే అయి ఉంటుంది. దేవతలు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు, కపటాలు పన్నుతూ ఉంటారు. వాళ్ళు మంత్రోపాసకులు, భయంకరమైన తమ మంత్రశక్తులతోటి ఈ శక్తిని సృష్టించి ఉంటారు. ఇప్పుడు ఈ హతశేషులైన దానవులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వచ్చిన శక్తి సామాన్య స్త్రీ కాదు. త్రిమూర్తుల భార్యలు కూడా అయ్యి ఉండరు. ఇదంతా దేవతల యొక్క పన్నాగం. దేవతలంతా కలిసి ఒక తంత్ర శక్తిని సృష్టించి ఉంటారు, ఒక యజ్ఞగుండంలోంచి అభిచార శక్తిని సృష్టించి ఉంటారు అనుకున్నారట వాళ్ళు. కృత్యం అని ఒకటి ఉంటుందండి. ఏంటంటే యజ్ఞం ఒక గుండంలో ఏర్పాటు చేసి చతురస్రాకారంలో ఉన్న ఒక యజ్ఞగుండాన్ని తయారు చేసి అందులో లోక రక్షణ కోసం కానీ లోక భక్షణ కోసం కానీ తాంత్రిక శక్తిని సృష్టించే ఒక ప్రక్రియ ఉన్నది. శత్రువులను సంహరించటానికి పుట్టించే ఒకనొక ఆసురీ శక్తిని, భయంకర శక్తిని, దుష్ట శక్తిని, క్షుద్ర శక్తిని కృత్య అంటారు, లేదా అభిచారిక శక్తి అంటారు. ఈ శక్తుల్ని సాధారణంగా క్షుద్ర మాంత్రికులు ఉపయోగిస్తారు. వాళ్ళు యజ్ఞగుండం తయారు చేసి మాకు పని చేసి పెట్టు, మేము చెప్పిన వాళ్ళని చంపిపెట్టు అని కొన్ని రకాల హోమద్రవ్యాలను ఆ యజ్ఞగుండంలో వేసి అల్పమంత్రములు చదువుతారు. ఈ అల్పమంత్రముల వల్ల యజ్ఞగుండం నుంచి ఒక రాక్షస శక్తి పుడుతుంది, ఆసురీ శక్తి పుడుతుంది. ఈ ఆసురీ శక్తి వాళ్ళు చెప్పిన పని చేసి తర్వాత నాశనం అయిపోతుంది. ఇలా వెంటనే పనిచేసి పెట్టి నాశనం అయ్యే శక్తిని కృత్య అంటారన్నమాట. కాకపోతే ఈ శక్తులు భయంకరమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళ మీద పనిచేయవు, ఓ మాదిరి వాళ్ళ మీద పనిచేస్తాయి, ఉపాసకుల మీద పనిచేయవు. కాళిదాసు లాంటి గొప్ప ఉపాసకుల్ని ఈ కృత్యలు ఏం చేయలేవు. ఇప్పుడు అజ్ఞానులు గనక సింహనిసింహులు ఏమనుకుంటున్నారు, సందేహం లేదు, ఇదేదో దేవతల చేత సృష్టింపబడిన కృత్య అభిచారిక శక్తి, ఈ శక్తి అవ్వడం వల్లే మన రాక్షసుల్ని చంపగలుగుతుంది అనుకున్నారట. అప్పుడు కూడా వాళ్ళకి ఇంకా వెలగలేదు. నిజంగా అభిచారిక శక్తి అయితే బ్రహ్మవరాలు పొందిన రక్తబీజుని ఎలా చంపుతుందండి? రక్తబీజుడు సామాన్య వరాలు పొందినవాడు కాదుగా, బ్రహ్మంతటి వాడిని తపస్సు చేసి మెప్పించి వరములు పొందినవాడు. అటువంటి వాడిని సామాన్యమైన క్షుద్రశక్తి అయితే చంపగలదా? అయినా వాడికి బుర్ర తక్కువ కనుక ఈ క్షుద్రశక్తి ఏదో సృష్టింపబడింది దేవతల చేత, ఆ శక్తి వచ్చింది, ఆ కృత్యం వచ్చింది, చంపిపోయింది అనుకుని ఇక వీళ్ళిద్దరూ బయలుదేరారు యుద్ధరంగానికి. ముందు నిశుంభుడు, వెనక వాళ్ళ అన్న శుంభుడు, మహాసైన్యాన్ని, కాల్బలాన్ని, మూలబలాన్ని కూడా వెంటబెట్టుకెళ్ళారు. కాలినడకన వెళ్ళే సైనికులు ఎక్కడో అంతఃపురానికి రక్షణగా ఉండవలసినటువంటి ప్రత్యేక బలం అటువంటి వాళ్లతో వెళ్ళారట. సాధారణంగా యుద్ధరంగంలోకి మూలబలాన్ని పట్టుకెళ్లరు. మూలబలం అంటే ఏమిటనమాట, అత్యావశ్యక స్థితిలో కోటని అంతఃపురాన్ని రక్షిస్తారు వాళ్ళు. స్పెషల్ కమెండోస్, వాళ్ళ దగ్గర మంచి శక్తులు ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్కడు 25 మందిని అవలీలగా మట్టు పెట్టగలుగుతారు. అటువంటి అపార శక్తి కలిగిన వాళ్ళని, పరాక్రమవంతుల్ని, చురుకుగా ఎటైనా పరిగెత్తేటటువంటి వాళ్ళని, గోడలు కూడా పాకగలిగేటటువంటి వాళ్ళని మూలబలం అంటారు. ఈ మూలబలానికి ఒక ట్రైనింగ్ ఇస్తారట, ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారట. గోడల మీద కూడా చకచక ఎక్కేస్తారటండి వాళ్ళు, అటువంటి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు వస్తారు యుద్ధానికి అంటే ఇంకా దిక్కు లేనప్పుడు, మొత్తం రాజ్యం అంతా దెబ్బతింటోంది, యుద్ధం చేయడానికి సామాన్యులు వెళ్ళిన ప్రయోజనం లేదనుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి వాడు బయలుదేరతారు. అటువంటి మూలబలంతో కూడా వచ్చాడు శుంగుడు. వచ్చాడంటే వాడికి లోపల భయం వచ్చింది. భయం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారనమాట, ఎక్కడెక్కడ ఉన్నవన్నీ బయటకు తీసుకొస్తారు. ఇలా తమకి రక్షణగా ఉండే శక్తులందరినీ తీసుకుని శుంభని శుంభులు వచ్చి ఎదురుగుండా చూశారు జగదంబని. ఓ అయ్య బాబు, ఏమిటి శక్తి అనుకున్నారట వాళ్ళు. సింహవాహనం మీద ఉన్న 8 భుజాలతో ఉన్న అమ్మ ఒక పక్కన, భయంకరంగా 4 చేతులతో ఉన్న, నల్లని శిరా వంటి రంగుతో, ఎర్రని నాలుగుతో కనపడుతున్న, అగ్నిగోళం వంటి నేత్రాలతో ఉన్న కాళికామాత మరొక పక్కన, మరో పక్కన మాతృకలు, ఇది కాకుండా మాతృకలకి సాటి వచ్చే రూపాలు కలిగిన మరికొన్ని దేవతాశక్తులు, అమ్మవారి శక్తులు. ఈ శక్తులన్నీ చూచి వాళ్ళు ఒక క్షణకాలం విభ్రాంతికి గురయ్యారు, భయానికి గురయ్యారు, కంగారు పడ్డారు. అయినా సరే వీరులు కనుక, వరాలు ఉన్నవాళ్ళు కనుక మళ్ళీ ఆగారు. అప్పుడు ముందుగా నిశుంభుడు ఘోర యుద్ధం చేశాడు. నిశుంభుడికి, అమ్మవారికి, అమ్మవారి శక్తులకి మధ్యలో యుద్ధం జరిగింది. అమ్మవారిని వాడు సోలంతో పొడిచాడు, అమ్మవారిని మరో సోలంతో ఆ సోలాన్ని విరగొట్టి పొడిచింది. వాడు బాణాలు వేశాడు, బాణాలు అమ్మ ఖండించింది. వాడు ఖడ్గం విడిచిపెట్టాడు, అమ్మ తన కత్తితో ఆ కత్తిని నరికవతల పారేసింది. ఇలా ఘోర యుద్ధం జరుగుతుండగా ఎడంకాలతో ఒక్క తన్ను తల్లి కింద పారేసి నిశుంభుడిని కింద పారి కింద పారవేసి తొక్కి కాలితో, అది ఎడంకాలితో, ఎడమకాలితో ఒక తొక్కు తొక్కి కుడికాలు పైకెత్తి వాడి కంఠాన్ని పొడిచి, ఆ తర్వాత సోలంతో గుండెల్లో పోటు పొడిచి వాడి గుండెకాయ మొత్తం బయటకు లాగేసింది. వాడి గుండెకాయ మొత్తం బయటకు వచ్చింది, ఆపరేషన్ చేసి గుండెకాయ తీసినట్టుగా తీసి బయట పారేసి చంపేసింది. నిశుంభం నిహతం దృష్ట్వా భ్రాతరం ప్రాణసంవితం హన్యమానం బలంచీవ శుంభ క్రుద్ధోప్రవీద్వచః క్షణకాలంలో నిశుంగుడు ఘోరమరణం పాలవడం చూసి ఆశ్చర్యపోయాడు వాడు. ఒక స్త్రీ ఎడమకాలితో నా తమ్ముడిని తన్ని కింద పారవేసింది, వాడి పొట్ట మీద తొక్కింది, కుడికాలు వాడి కంఠం మీద పెట్టి తొక్కింది, సోలంతో వక్షస్థలంలో పొడిచింది, గుండెని లాగి బయటికి ఆ తర్వాత వాడిని సంహరించింది. ఇది ఎలా జరగగలిగింది? నా తమ్ముడు నిశుంభుడు సామాన్యుడు, మహాపరాక్రమవంతుడు, నిజం చెప్పాలంటే అన్నని మించిన బలవంతుడు, పైపెచ్చు ఎవరి చేతిలోనూ మరణం లేని వరం పొందినవాడు అనుకుంటూ ఉండగా అమ్మవారి చిరునవ్వునవి, మూర్ఖుడా, నీ మనస్సులో ఆలోచన నాకు తెలుసు, ఎవరి చేతిలో చావులేదు అనుకుంటున్నావు నీ తమ్ముడికి. అయోనిజయైన స్త్రీ శరీరము నుంచి ఆవిర్భవించిన స్త్రీ చేతిలో వాడికి చావున్నది, ఆ విషయం మర్చిపోకరా, అందుకే నేను అలా వచ్చా. గౌరీ దేహం నుంచి పుట్టిన కౌశికిని నేను, దుర్గని నేను, సకల లోకాలని పరిపాలించే జగదంబని నేను, ఈ రాక్షసులు నా శరీరాలలో నుంచి బయటకు వచ్చిన చిన్ని చిన్ని శక్తులు, వీళ్ళందరినీ నేనే సృష్టించాను, సద్బుద్ధితో ఉండండి అన్నాను. వాళ్ళు దుర్బుద్ధి వహించారు, లోక కంటకులయ్యారు, అందుకే సంహరించాను. నువ్వు అన్నగారివి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ తమ్ముడు చావుని కళ్ళారా చూసావు కదా, కాబట్టి నీకు హెచ్చరిక చేస్తున్నాను, ఇప్పటికైనా మించింది లేదు, మిగిలిపోయిన సైనికుల్ని వెంట పెట్టుకుని పాతాళానికి పో, సద్బుద్ధితో బతుకు, అప్పుడు నేను నిన్ను చంపను, శరణు కరుణించు ఓ జగదంబ అని ప్రార్థించిన వాళ్ళకి అభయదానం చేయటం నా లక్షణం. ఎంతటి దుర్మార్గుడైనా తాను చేసిన పాపానికి పశ్చాత్తాపం పొంది ఇంకా ఎప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను అంటే వాణ్ణి రక్షిస్తాను, నేను దుర్గని, ఒక్కసారి తలుచుకున్నంత మాత్రం చేత నన్ను వాళ్ళ భీతిని తొలగిస్తాను. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో, దుర్గే ఓ దుర్గా అని సంబోధన అన్నమాట ఇక్కడ. స్మృత తలుచుకున్నట్టయితే అంటే దుర్గా నిన్ను తలుచుకున్నట్టయితే, జంతో ప్రాణుల యొక్క వాడు ఎవడైనా అవ్వచ్చు కాక, వాడు దేవత అవ్వచ్చు రాక్షసుడు అవ్వచ్చు, ఎవడైనా సరే అమ్మని తలుచుకుంటే ఓ అమ్మా అని అమ్మని ఒక్కసారి తలుచుకుంటే వాళ్ళ యొక్క భీతి మహరసి వాళ్ళ భీతిని భయమును తొలగిస్తావు అని దేవతలు నన్ను స్తోత్రం చేశారు. నేను అలాంటి దానిని, అందువల్ల నువ్వు మారు మాట్లాడకుండా నీ హత శేషులైన సైనికులను వెంట పెట్టుకుని రసాతలానికి పోయావంటే సుఖంగా ఉంటావు, లేదా యుద్ధరంగంలోని సోదరుడి లాగే ఉసురు కోల్పోతావు, అసూలు కోల్పోతావు అనగానే వాడు ఒక క్షణకాల దిష్టి బొమ్మలో నిలబడ్డాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా, మూర్ఖురాలా, ఇప్పటిదాకా యుద్ధం జరిగి నా తమ్ముడు చచ్చిపోయాక నా ప్రాణరక్షణ కోసం పారిపోతానా, అయినా నీదేం పరాక్రమం, నువ్వు ఒంటరిగా నాతో యుద్ధం చేస్తే నువ్వు గొప్పదానివి, బలవలేపా దుష్టేత్వం మా దుర్గే గర్వమావక అన్యాసం బలమాశ్రిత్య యుద్ధసే యాతి మానిని, నువ్వు ఒక్కదానివి రాకుండా ఈ కాళికని ఈ శక్తుల్ని వెంట పెట్టుకొస్తావా, ఈ మాతృకాదేవతలతో కాళికతో కలిసి ఎంతమంది యొక్క బలం మీద ఆధారపడి యుద్ధం చేస్తున్నావు, నీవు స్వశక్తితో యుద్ధం చేయటంలా, ఒక్కదానివి నా ఒక్కడితో ముఖాముఖి యుద్ధం చెయ్యి, అప్పుడు నీ పరాక్రమం తేలుతుంది. 10 మంది మందని వెంట పెట్టుకుని వాళ్ళ సహకారంతో యుద్ధం చేయటం కూడా యుద్ధమేనా? 10 మంది యొక్క సహకారం తీసుకున్నవాళ్ళు, ఇతరుల సహకారం తీసుకున్నవాళ్ళు, ఇతరుల బలముతో యుద్ధము చేసేవాళ్ళు బలవంతులు కాదు, ఏ బలము లేకుండా యుద్ధం చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు. ఏది, నీకు కనుక పరాక్రమం ఉంటే, పౌరుషం ఉంటే నీవు నాతో ముఖాముఖి యుద్ధం చెయ్యి, ద్వంద్వ యుద్ధం చెయ్యి, మనిద్దరం ఒకరితో ఒకరు యుద్ధం చేద్దాం, అంతేకాని ఈ శక్తులతో కలిసి యుద్ధం చేయడం కాదనగానే అమ్మ నవ్వింది. ఏమిరా, నువ్వెంతమంది సైన్యాన్ని వెంట పెట్టుకొచ్చావు, నా దగ్గర కేవలం నాతో కలిపి 9 మంది, 9 మంది శక్తులతో యుద్ధం చేయడానికి 1,00,000,000 మంది సైనికులు పంపి వాళ్ళు తెచ్చాక ఇప్పుడు నాకు సలహా ఇస్తున్నావా, వీళ్ళందరినీ వెంట పెట్టుకొస్తే కానీ నేను యుద్ధం చేయలేనా? ఒరే, నువ్వన్నట్టే నేను ఒక్కదాన్నే యుద్ధానికి వస్తాను, కావాలంటే అప్పుడు నాతో యుద్ధం చేసి నన్ను ఓడించగలిగితే ఇప్పటికే మించింది లేదు నేను నిన్ను వరిస్తాను. ఇంకొక మాట, ఇంతమంది ఉన్నారు వాళ్ళందరి సహకారంతో యుద్ధం చేస్తున్నాను నేనని కదా నువ్వు అంటున్నావు, ఎక్కడున్నారు ఇంతమంది, నేను ఒక్కదాన్నే సుమా ఈ ప్రపంచంలో ఉన్నది, ఏకైవాహం, నేను ఏక ఏవ అహం, అహం నేను ఏక ఏవ ఒక్కదాన్నే. నువ్వు వేదవాక్యాలు వినలేదేమో, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అంటోంది ఉపనిషత్తు, ఈ ప్రపంచంలో పరబ్రహ్మ ఒకటే, ఆ పరబ్రహ్మని నేనే, అందుకే నన్ను బ్రహ్మస్వరూపిణి అంటారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఈ చరాచర జగత్తులో, నాకు రెండు లేవు శక్తులు, ద్వితీయ కామమాపర, నేను కాకుండా మరొక శక్తి ఎక్కడున్నది? ఓహో వీళ్ళంతా ఉన్నారనుకుంటున్నావేమో, వీళ్ళంతా నాలోంచి బయటకు వచ్చిన శక్తులు, నా శరీరము నుంచి ఉద్భవించిన శక్తులు వీళ్ళంతా. పశ్యైతాదుష్టమయ్యేవ విశంత్యో మద్విభూతయః తతః సమస్తాః తాః దేవ్యో బ్రహ్మాణి ప్రముఖాలయం తస్యా దేవ్యా స్తనౌ జగ్ముః ఏకైవాసీ తదాంబిక. నీవు చూడు, వీళ్ళంతా నాలోంచి బయటకు వచ్చిన శక్తులు, నా మహిమ, నా విభూతులు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారో లేదో చూడు అని అమ్మ ఒక్కసారి తన శక్తులకే చూసింది. ముందు కాళిక, అందరూ చూస్తూ ఉండగా నల్లగా నాలుగు చేతులతో ఉన్న మహాకాళి భద్రకాళి టిక్కున అమ్మవారి కంటిలో దూరిపోయింది, మాయమైపోయింది, ఇప్పుడు అమ్మలో లీనమైపోయింది. ఇంకా అమ్మ శరీరములు ఏ ఏ అవయవము నుంచి ఏ ఏ దేవతలు వచ్చారో వాళ్ళంతా, అనగా ఈ బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాఘేంద్రి చాముండ అని పిలువబడే శక్తులన్నీ అమ్మవారి శరీరంలో అవయవాల్లో లీనమైపోయారు. ఒక ఆవిడ చేతిలోకి, ఒక ఆవిడ నాలుగు మీదకి, ఒక ఆవిడ చెవుల్లోకి, ఒక ఆవిడ కటిలోకి, వెన్నులోకి, ఇలా ఒక్కొక్క అవయవంలోకి ఒక్కొక్క దేవత వెళ్ళి కలిసిపోయారట. మొత్తం ఈ అమ్మవారి యొక్క విభూతులు, ఈ శక్తులన్నీ అమ్మలో లీనమైపోతే ఇప్పుడు యుద్ధరంగంలో కేవలం సింహవాహనం మీద అమ్మ మాత్రమే మిగిలింది, ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు అమ్మ మాత్రమే ఏకైక శక్తి, ఆదిశక్తి, పరాశక్తి యుద్ధరంగంలో మిగిలింది. చూస్తూ ఉండగా పైగా ఈ రాక్షసుడు చూస్తూ ఉండగా, ఏ రాక్షసుడు అమ్మని తిప్పాడో ఆ శుంగుడు చూస్తూ ఉండగా అమ్మవారి శక్తులన్నీ అమ్మలో లీనమైపోయాయి. వాడు తెల్లబోయాడు, ఎంతమంది ఉన్నారు వీళ్ళందరి అండతో, వీళ్ల సహకారంతో నా మీద యుద్ధానికి వస్తున్నావా అన్న మూర్ఖుడు ఇప్పుడు వీళ్ళంతా అమలో లీనమైపోతే దిష్టిబొమ్మలా నిలబడిపోయాట. దేదిరా ఇదే విచిత్రం, ఆ శరీరం నుంచి శక్తులు బయటకు వస్తున్నాయి, మళ్ళీ శక్తులు అందులో కలిసిపోతున్నాయి. బయటికి రావడం వస్తాయి కానీ కలిసిపోవడం కష్టం కదా. ఉదాహరణకు మనమే చూస్తున్నాం కదా, ఒక అమ్మ ఉన్నది, ఈ అమ్మ గర్భం ధరించి పిల్లవాడిని కన్నది, ఈ పిల్లవాడిని మళ్ళీ తన కడుపులోకి వేసుకోగలదా? ఈ సృష్టిలో ఎవరైనా పని చేయగలరా? ఒకసారి ఆలోచించండి. తాను కన్న బిడ్డని గుటుక్కుని మింగి లోపలికి తీసుకెళ్ళగలదా? అలా మింగగలిగితే తాటక లేకపోతన అంటారు, అది అసంభవం. మింగడం మామూలు మానవులు ఆ పని చేయలేరు. మింగి మళ్ళీ బయటికి తెప్పించగలరా? తెప్పించలేరు. కానీ అమ్మవారు అందరూ చూస్తూ ఉండగా ఎప్పటికప్పుడు శక్తులు బయట పెడుతోంది, మళ్ళీ తనలో పెడుతున్నది. అంటే తనలో ఉన్నటువంటి వాటిని ఒక్కొక్కప్పుడు బయట పెట్టి మళ్ళీ ఒక్కొక్కప్పుడు లోపలికి పెట్టుకుంటుంది. అందుకే పోతన గారు అష్టమస్కందులు ఏం చెప్పారు? ఒక పరి జగముల వెలినేడి, ఒక పరి లోపలికి కొనుచు ఉభయముదానై సకలార్థ సాక్షియవు అయ్యకలంకుని నాత్మమూలు నర్ధితలంతున్. ఓ ప్రభు, ఓ విరాట్ పురుష, ఓ పరబ్రహ్మమ, ఈ లోకాలన్నీ నీలో ఉన్నవే. ఒక్కొక్కప్పుడు నీవు ఏదో ఒక ఆలోచన పుట్టి ఒక లీల చెయ్యాలనుకుని నీలో ఉన్న రూపములన్నీ బయటికి తీసుకొస్తున్నావు, ఈ లోకాలు బయట పెడుతున్నావు. ఈ లోకాలన్నీ నీలోంచి బయట పెట్టి వాటిని కొంతకాలం పోషించి మళ్ళీ ప్రళయకాలంలో నీలోకి లాక్కుంటున్నావు, నీలో కలుపుకుంటున్నావు, లయం చేసుకుంటున్నావు. ఈ విధంగా లోకములు నీవే, బయట ఉన్నవి నీవే, లోపలున్నవి నీవే, మొత్తం వ్యాపించినది నీవే. అటువంటి నిష్కళంకమూర్తి పరబ్రహ్మమా నీకు నమస్కారం అని స్తోత్రం చేస్తాడు ఆయన. ఎక్కడైనా ఉపనిషత్తులు వేదములు పురాణముల సారం ఒకటే, ఈ ప్రపంచంలో ఉన్న పరమాత్మ ఒకటే. అందుకే అమ్మవారు నేను ఒక్కదాన్నే, ఇన్ని అనుకుంటున్నావేమో, ఇన్ని రూపములతో ఉంటాను, ఇన్ని పనులు చేస్తాను, కానీ చివరికి వచ్చరికి నేనే. ఒక్కొక్క పనికి ఒక్కొక్క రూపంలో ఉంటాను. ఉదాహరణకు ఒక్కొక్క వ్యక్తికి ఆరోగ్యం కావాలి, అప్పుడు కౌమారి రూపంలో దర్శనమిస్తాను. ఒక వ్యక్తికి పాండిత్యం కావాలి, అప్పుడు బ్రహ్మాణి రూపంలో దర్శనమిస్తాను. ఒక్కొక్కప్పుడు ధనం కావాలి, అప్పుడు మహాలక్ష్మి రూపంలో, వైష్ణవి రూపంలో దర్శనమిస్తాను. ఒక్కొక్కప్పుడు శరీరంలో ఎముకలు, మజ్జ, మాంసం దెబ్బతిన్నప్పుడు, ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు, బలం కావాలనుకున్నప్పుడు, ఉత్సాహం కావాలనుకున్నప్పుడు చాముండ రూపంలో దర్శనమిచ్చి వాళ్ళ శారీరక ఆరోగ్యం, వాళ్ళ బలం పెంచుతూ ఉంటాను. ఒక్కొక్కప్పుడు మానవులకి భూమికి సంబంధించిన ఇబ్బందులు వచ్చాయి, ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు, లేకపోతే వాడు ఏదో పొలం కొనుక్కున్నాడు, ఆ పొలం ఇతరులు కబ్జా చేశారు, స్థలం కొనుక్కున్నాడు, ఎవడో లొక్కున్నాడు, వీడి ఇల్లు, వీడి స్థలం, వీడి పొలం కావాలి, అలాంటప్పుడు వారాహి రూపంలో వాడిని అనుగ్రహించి వాడికి భూమి మీద నిలవ నీడ ఉండేలా చేస్తాను. ఒక్కొక్కప్పుడు మానవుడికి శత్రువులంటే భయం ఎక్కువైపోతోంది. దుష్టశక్తులు పెరిగారు, ఈ వ్యక్తిని పడగొట్టాలనుకుంటున్నారు. ఈ శత్రువుల యొక్క భయం నుంచి బయటపడడం ఎలాగా అని జీవి ఆలోచించినప్పుడు నారసింహి రూపంలో వాడి శత్రువుల్ని చీల్చి చెండాడి వాడిని రక్షిస్తూ ఉంటాను. ఈ విధంగా అనేక రూపాలతో మానవుల్ని రక్షించేది నేనే. ఉత్పాతములు పుట్టినప్పుడు, అనేక అపశకునములు పుట్టినప్పుడు, వాస్తుదోషములు వచ్చినప్పుడు మహేంద్రీ రూపంలో వచ్చి రక్షించేది నేనే. చివరకు వచ్చేసరికి ఈ రూపములన్నీ ఉపసంహరించుకుని అన్నిటికీ మించిన మూలశక్తిగా, ఆదిశక్తిగా, చైతన్యశక్తిగా, మోక్షమిచ్చే తల్లిగా, దర్శనమిచ్చి కాపాడే శక్తిని నేనే. ఇప్పుడు అర్థమైందా? కానివర యుద్ధం చెయ్యండి. వాడు అమ్మవారితో ఘోర యుద్ధం చేశాడు, అపూర్వ యుద్ధం చేశాడు అండి. ఆ ఇద్దరికీ మధ్యలో నువ్వా నేనా అన్నట్టు యుద్ధం జరిగింది. హఠాత్తుగా వాడు ఏం చేశాట, అమ్మవారిని రెండు చేతులతోటి ఎత్తి పట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయాట. ఆకాశ మార్గంలో ఎగిరే శక్తి ఉన్నవాడు రెండు చేతులతో పట్టుకుని రువ్వున పైకి ఎగిరాడు. పైకి ఎగిరి పైనుంచి కిందకి విడిచిపెట్టాడు. అంటే పైనుంచి కింద పడిపోతే తునా తునకలై చచ్చిపోతుందని. అమ్మవారు నిరాధార, ఏ ఆధారం లేకుండా వాడు విడిచిపెడితే పైన నిలబడి, వారి పిచ్చివాడా, నేను మహాశక్తిని, సరదా కోసం నువ్వు పట్టుకుంటే నీతో పాటు పైకి వచ్చాను, ఇప్పుడు పట్టుకోరాంది. ఆకాశంలో నిరాధారంగా నిలబడిందిట. ఇప్పుడు ఇందాక సింహం మీద ఉన్నప్పుడు రెండు చేతులతో ఇలా పట్టుకుని పైకి తీసుకుపోయి విడిచిపెట్టిన వీడు మళ్ళీ పట్టుకుని గిరగరా తిప్పుదామని దగ్గరకు వచ్చి పట్టుకున్నట్ట. అమ్మవారి కాలు కదపలేకపోయాడు, ఎడమ కాలు. కాలు అంటారేమిటి, ఎడం కాలు కదపడం కోసం ముందు గోరు ఒకటి పట్టుకున్నట్ట, గోరు గట్టిగా పట్టుకుని అన్నట్ట, గోరు కూడా కదలలేదు. నాయన, నేను తలుచుకుంటే నన్ను గడ్డి పరకలా ఎత్తగలుగుతావు, నేను వద్దు అనుకుంటే నా కాలి గోరు కూడా కదపలేవు. కరాంగుళినకోత్పన్న నారాయణ దశాకృతిని నేను. నా చేతి గోళ్ల నుంచి నారాయణుని 10 అవతారములు సృష్టించిన దానిని. అటువంటి శక్తి ఇలాంటిది ఒకటి ఉంటుందని తెలియడానికే ఇంతసేపు యుద్ధం చేశాను, ఇక కాసుకోరా అని వాడిని రెండు కళ్ళు పుచ్చుకుని గిర్రని తిప్పేసిందనమాట. అప్పుడప్పుడు రాతి బండ మీద బట్టలు ఉతుకుతాం చూసారా, వెయ్యర దెబ్బ దరు వెయ్యర దెబ్బ అని అలా గిరగిర గిరగిర గిర తిప్పేసి వాడిని ఢామ్మని కింద నేల మీద బండరాయి మీద వేసుకొట్టింది. తస్య చేయవ శిరోనాస్తి, ఆ దెబ్బతో వాడి తలకాయ లేదు, పట్మని దెబ్బతోటి వాడి తలకాయ ముక్కలు ముక్కలైపోయింది. ఆ తర్వాత కాళ్ళు లేవు, చేతులు లేవు, కీళ్ళు లేవు, వాడు విగత ప్రాణి. కేశములలాగా వెదజల్లబడగా, అంటే విరబుయ్యబడగా జుట్టు, వాడి తల వెంట్రుకలు చాలా పొడుగ్గా ఉంటాయండి. ఆ తల వెంట్రుకలు వాడి తల పగలగానే తలో దిక్కుకి పడిపోయాట. అలా వెదజల్లబడిన కేశములతో కిందపడి ప్రాణం విడిచిపెట్టేశాడు. కానీ అదృష్టవంతుడు, వాడు చావగానే అమ్మవారి స్పరిశకు రుచుకు తెచ్చాడుగా. అమ్మ తన చేత్తో పుచ్చుకుని గిరగిరా తిప్పి బండరాతి మీద వేసి కొట్టి చంపింది. దాంతో వాడి శరీరంలోంచి దివ్య జ్యోతి బయటకు వచ్చింది, ఒక మహాకాంతి బయటకు వచ్చింది, వాడి ప్రాణవాయువు బయటకు వచ్చింది. పోయేటప్పుడు అమ్మవారి రూపం చూశాడు. అమ్మ చేత్తో వాడిని పట్టుకోవటం వల్ల అమ్మ కరస్పరిశకు నోచుకున్నాడు. దాంతో వాడి ప్రాణవాయువు అందరూ చూస్తుండగా అమ్మలో కలిసిపోయిందట. అది యోగం అంటే. చస్తే చచ్చాడు, అమ్మ చేతిలో పోయాడు. ఎంత పుణ్యం చేసుకున్న వాడికి వస్తుంది, యుద్ధం చేసి కూడా వాడు అందులో కలిసిపోయాడు. అందుకే బాంధవమునయిన, వగనయిన, పగనయిన, ప్రీతినయిన, ప్రాణభీతినయిన అమ్మవారిని, భగవంతుడిని నువ్వు ఏ వంకతో అయినా తలుచుకో, బంధుత్వంతో తలుచుకో, భయంతో తలుచుకో, బాధతో తలుచుకో, ప్రేమతో తలుచుకో, ప్రాణభయంతో తలుచుకో, ఎలా తలుచుకున్నా భగవంతుడిలో లీనమైపోతావు. అమ్మ చేతిలో వైరంతో యుద్ధం చేసి మరీ చచ్చిపోయి ఆవిలో కలిసిపోయాడు వాడు. తక్కిన రాక్షసులంతా చల్లా చెదరై పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు దేవతలంతా ఒక్కసారిగా అక్కడికి వచ్చారు. జయహో జగదంబ అన్నారు, పుష్పవర్షం కురిపించారు, అమ్మకి నమస్కరించారు. అప్పుడు ఒక తమాషా జరిగింది. అప్పటిదాకా ఆకాశంలో నుంచి అగ్ని వర్షించిందిట. పాపాత్ములు దుర్మార్గులు భూమిని పరిపాలిస్తే ఏమవుతుందో తెలిసిన ఇక్కడ చెప్పుకొచ్చారండి. దేవీ భాగవతంలో ఇంకా బాగా చెప్పారు, మార్కండేయ పురాణంలో కూడా చెప్పారు. ఈ పాపాత్ములు పరిపాలించినంతకాలం భూమి మీద వర్షములు లేవట, వేడి ఎక్కువగా ఉందిట. అసలు వర్షాకాలంలో వేడి ఏంటండి, ఒకసారి ఆలోచించండి. మేఘములు నిప్పులు వెదజల్లాయట, మేఘాల్లోంచి నిప్పులు వర్షించినట్టుగా ఉండేది, ఎక్కడ చూసినా వేడి. అలాగే దోమలు ఎక్కువగా ఉండేవి, చీమలు ఎక్కువగా ఉండేవి, మనుషుల ప్రాణాలు తీసే కొత్త కొత్త జీవులు పుట్టుకొచ్చేవి, సక్రమంగా పంటలు పండేవి కాదు, భూమంతా నానా రకాలుగా అట్టుడికిపోయింది. దుర్మార్గులు పాపాత్ములు కనుక భూమిని పరిపాలిస్తే ఆ భూప్రాంతంలో అన్ని కష్టాలే ఉంటాయి, ఉత్పాతములు ఉంటాయి, మహమ్మారులు ఉంటాయి, వేడెక్కువగా ఉంటుంది, చల్లదనం పోతుంది, హఠాత్తుగా దోమలు మిడతలు ఈ దండులు తయారైపోతాయి, భూగర్భంలో ఉన్న నీరు బాగా పొల్లగా ఉప్పగా రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. భూమిలో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయంటే ఇంత వేడొస్తుందంటే మనల్ని పరిపాలించేవాళ్ళు దుష్టులు అని అర్థం అనమాట. మీరు చూడండి ఎప్పుడైనా ఎప్పుడు చూసినా సరిగ్గా వర్షాలు పడవు, తుఫాను వస్తే తప్ప వర్షం పడదు అనుకోండి. అక్టోబర్లోనూ వేడే, నవంబర్లోనూ వేడే, అసలు డిసెంబర్లో చలికాలంలో కూడా వేడే. అంటే మన ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు దుష్టులు, అలా పరిపాలించినప్పుడు మాత్రమే ఇలా తయారవుతుంది అని చెప్పారు. నేను చెప్పలేదు సోమ నా మీద పడకండి, ఇందులో చెప్పాడు. మీరు చూడండి దుర్గా సప్తశతిలో ఉన్నా చెబుతాను మీకు ఆ భయంకరమైన ప్రకృతి. ఇప్పుడు ఎప్పుడైతే వీడు చచ్చాడో ప్రశాంతం అయిపోయింది. వెంటనే ఏమైపోయింది, ఆకాశం చల్లబడిందట, చల్లని గాలి వీచిందిట, హాయిగా అనిపించిందిట. దుర్గా సప్తశతిలో 11వ అధ్యాయంలో 10వ అధ్యాయం చివరిలోనూ ఈ విషయాలు రాశారన్నమాట. భయంకరమైన దోషాలన్నీ పోయాయి, దాంతో భూమి పులకించింది, వాయుదేవుడు చల్లగా వీచాడు, మబ్బులు కూడా ఏమి విధమైనటువంటి అగ్నివాయువులు వెదతలడం మానేశాయి, పట్టపగలే మెరుపు తీగలు మెరవడం ఆగిపోయింది. అందుకనే దేవతలు ఆనందపడి ప్రకృతిని పులకింపజేసావు తల్లి, ఈ దుర్మార్గుణ్ణి ఈ వికృత స్వరూపుణ్ణి సంహరించి కాపాడావు, ఈ రోజు నుంచి మేమందరం సుఖంగా జీవిస్తాం, యజ్ఞములతో సుఖంగా జీవిస్తామంటూ స్తోత్రం చేశారు. సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణ శక్తి నారాయణి, విష్ణుమూర్తిలో పోషించడానికి పనికొచ్చే శక్తి నారాయణి అని పిలువబడుతుంది. అమ్మవారు గౌరీ, నారాయణి, బ్రాహ్మి అనేక శక్తులు కదా, ఇది ప్రత్యేకంగా నారాయణీ స్తోత్రం. ఎందుకని నారాయణీ స్తోత్రం చేశారు వీళ్ళు, ఇప్పుడు వీళ్ళందరికీ పోషణ కావాలి. అమ్మ అనుగ్రహం ఉంటే నిలబడతాం మనం, పుట్టడం పెద్ద గొప్ప కాదు, పుట్టిన తర్వాత ఆరోగ్యంతో బ్రతకాలి, ఎన్నో పనులు చెయ్యాలి, సుఖంగా జీవించాలి, ఉన్నంతకాలం కావలసినటువంటి ఆహార పదార్థాలు సంపదలు పొందాలి. ఇలా పోషణ చేసే అమ్మవారి శక్తికి నారాయణి అని పేరు. ఆపో నారాయతి ప్రోక్తాః ఆపో వై నరసో నవః అయనంత శతః పూర్వం తేన నారాయణ స్మృతః. నీటిని నారా అంటారు. అమ్మవారికి నారాయణి అని ఎందుకు పేరు వచ్చింది, ఎప్పుడు అమృత సముద్రంలో ఉంటుంది, జలము వలె ప్రకాశిస్తున్న అమృత సముద్రంలో నివసిస్తుంది. అమృతమన్నా నీరన్నా కూడా పర్యాయ పదాలు అవి. మానవులకి ప్రాణం అమృతమే కదా, నీరే కదా, నీరు లేకపోతే మానవుడు బతకడు. అటువంటి నీటిని నివాస స్థానముగా చేసుకుని ప్రజల్ని రక్షిస్తున్నావు, జలాన్ని ప్రసాదించి ప్రజల్ని రక్షిస్తున్నావు. జలంలో ఉంటావు, జలం నీళ్లు అట్టే పెట్టుకుంటావు, అందువల్ల నువ్వు నారాయణివి. అగ్నిని కూడా నారా అంటారు. పంచభూతాల్లో అగ్నిస్వరూపం నువ్వయ్యి ప్రజలకి అగ్ని ద్వారా ఏ ఏ ఉపకారములు జరగాలో ఆ ఉపకారములను జరిపిస్తూ అగ్ని వల్ల వచ్చే ప్రమాదములు లేకుండా చేసే తల్లివి గనక కూడా నువ్వు నారాయణివి. వాయువు మానవులకి ఎంతవరకు వీస్తే ప్రమోదము ఆహ్లాదము సుఖము ఆరోగ్యము కలుగుతాయో అటువంటి వాయు ప్రసరణ చేసి ప్రజల్ని కాపాడుతున్నావు కాబట్టి నీవు నారాయణివి. ఆకాశం మానవులకి ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడేలా చేసే నీవు నారాయణివి. భూమి మానవులకి ఎన్ని రకాల పదార్థాలు ఇవ్వాలో ఆ పదార్థాలన్నీ భూమి రూపంలో ఉండి ఇచ్చి ఈ భూమిని ప్రజలకి నివాస స్థానం చేసిన నీవు నారాయణుడి. అంటే ఒక మొక్కలో చెప్పాలంటే నారాయణి అంటే ఈ పంచభూతములను సృష్టించినది, ఈ పంచభూతముల ద్వారా ప్రపంచములకు మేలు చేస్తున్నది. సక్రమంగా ఉన్నప్పుడు మనం బాగున్నప్పుడు మనల్ని కాపాడుతుంది. మన బుద్ధి బాగుంటే అమ్మ నారాయణి అవుతుంది. నారాయణి అయితే పంచభూతాలు మన మాట వింటాయి, పంచభూతాలు మనకి సాయం చేస్తాయి. మనం కనుక శుంభనిశుంభుల్లో అయితే అప్పుడు పంచభూతాలు మనల్ని వంచిస్తాయి, పంచభూతాల్లో కలిపేస్తాయి, వీడు పంచత్వం పొందుతాడు. ఇలా మనుషుల్ని శిక్షిస్తూ రక్షిస్తూ ఉండే తల్లివి, అందువల్ల నారాయణివి, పరమ పోషకురాలివి. ఏ కష్టము లేకుండా మానవునికి నిరంతరం ఎప్పుడు ఏది కావాలో అది సమయమునకు ఇచ్చే తల్లిని నారాయణి అంటారు. నారాయణి అంటే మరొక అర్థం ఏమిటి, సువర్ణాది ధాతువులు కూడా ఇప్పుడు బంగారం వెండి ఇనుము ఇవన్నీ కూడా నారా అని పిలువబడతాయి. అమ్మవారు ధాతువుల రూపంలో ఉన్నది, అమ్మ లేకపోతే ఈ ధాతువులు లేవు, ఇవి లేకపోతే మనకి బతుకులేదు. ఏదో ఒక సమయంలో బంగారం అవసరం, వెండి అవసరం, ఇనుము అవసరం, ఇత్తడి అవసరం, రాగి అవసరం, అన్ని రకాల ధాతువులు ఈ ప్రపంచంలో ఉన్న మానవులకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. ఇన్ని ధాతువుల రూపంలో ప్రజా రక్షణ చేస్తున్న తల్లి గనక అమ్మ నారాయణి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నారాయణి అనే సంబోధనతో దేవతలు స్తోత్రం చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమ్మ ఇవ్వని వస్తువు లేదు, సకల పదార్థ స్వరూపిణి అమ్మ. అన్ని పదార్థములు తల్లి, అన్ని వస్తువులు ఆవిడే. అటువంటి నీకు నమస్కారం. సర్వస్య బుద్ధి రూపేణ, ప్రతి ప్రాణిలో తెలివితేటల రూపంలో ఉంటావు. మానవుడికి ఎప్పుడు ఏ విధమైన ఆలోచన కావాలో ఆలోచన నువ్వే ఇస్తావు, బుద్ధి రూపంలో ఉండేదానివి. ఒక బుద్ధి కాదట, మీలో నాలో అందరిలో ఉంటుంది ఆవిడ. అంటే పాపాత్ముల్లో ఆ పాపపు బుద్ధి ఆవిడే, పుణ్యాత్ముల్లో పుణ్యబుద్ధి ఆవిడే. పాపాత్ముల పాప బుద్ధిలో చేరి ఒరే ఇది చేస్తే ప్రమాదం రాని హెచ్చరిక చేస్తుందిట, అయినా వాడు పెడచెవిన పెడతాడు, నశిస్తాడు. ఇలా నీ మాట వెనక నశించే వాళ్ళ బుద్ధి నువ్వే, వాళ్ళని సరైన మార్గంలో పెట్టే బుద్ధి నువ్వే, ఈ లోకములన్నిటినీ సృష్టించే ఆలోచన అనేది ఆ బుద్ధి రూపంలో ఉండే నీకు నమస్కారం. మానవుల యొక్క హృదయంలో ఉంటూ మానవుల్ని ఎప్పటికప్పుడు రక్షించే తల్లి నీకు నమస్కారం. స్వర్గము అపవర్గము రెండు ఇస్తుందిటమ్మ. స్వర్గం అంటే కేవలం కొన్ని సుఖాలే, స్వర్గం కూడా శాశ్వతం కాదుగా. స్వర్గం కూడా మనం కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ కింద గెంటేస్తుందండి. అవి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మీరు మంచి పుణ్యం చేస్తే ఆ పుణ్యం వల్ల స్వర్గానికి వెడతారు. ఆ స్వర్గంలో ఈ పుణ్యం ఎంతకాలం ఉంటే అంతకాలం అక్కడ ఉంటారు. అయిపోయాక పదవీ విరమణ మళ్ళీ గెంటేస్తారు. మళ్ళీ అనుకుంటారో లేదో మీకు తెలియదు. మళ్ళీ భూలోకానికి రావలసిందే, ఏదో ఒక జన్మెత్తవలసిందే, మళ్ళీ పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళవలసిందే. అందుకే స్వర్గ సుఖం చాలా తక్కువ సుఖం, అల్ప సుఖం. జ్ఞానులు అందుకే స్వర్గం కూడా కోరరట. ఈ రోజుండి రేపు నశించిపోయే స్వర్గం మాకెందుకు, అపవర్గం కావాలి అంటారట. అపవర్గం అంటే భూమి మీదకి తిరిగి రావలసిన పునర్జన్మ ఎత్తవలసిన యోగము రానివ్వనిది. ఒకవేళ జన్మ వస్తే స్వేచ్ఛగా అవతారం కింద వచ్చి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళై పుట్టడం, ఈ రెంటికి అపవర్గం అని పేరు. నారదుడు లేక బ్రహ్మ ఇలాంటి వాళ్ళు జన్మించారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళకి ఏమిటి లాభం? ఎప్పుడు కావాలంటే అప్పుడు భూమికి వస్తారు, వద్దంటే వెళ్ళిపోతారు. ఆ స్థాయికి వెళ్ళాలి. అలాంటి జన్మని అపవర్గం అనే పిలుస్తారు. కొంతమందికి అనుమానం అపవర్గం అంటే ఇక భూమి మీదకి రావా, ఎప్పుడు అమ్మవారి దగ్గరే ఉంటావానని. ఎప్పుడు అమ్మవారి దగ్గర ఉండే ఆ దేవతలే కాకుండా సనక సనందనాదులు, సప్త ఋషులు, ప్రజాపతులు, నారదుడు ఇటువంటి వాళ్ళకు కూడా ఉన్న మోక్షం అపవర్గం అని పిలువబడుతుంది. ఎందుకని? ఇప్పుడు నారదుడు ఉన్నాడు, ఆయనకి మళ్ళీ జన్మలేస్తుమా? ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వైకుంఠానికి, బ్రహ్మలోకానికి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రాగలుగుతాడు. అలా అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేటటువంటి జన్మ ఎత్తాం అనుకోండి మనం, అందులో ఇక మనకి పోయేదే ఉండదు, నష్టం ఉండదు. ఒకవేళ చిన్న పొరపాటు చేసినా టెంపరీగా వస్తాం, మళ్ళీ తిరిగి అమ్మ తన దగ్గరికే పట్టుకెడుతుంది. నారదుడు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేశాడు. మీరు ఎలాగో 32 రోజుల పాటు దేవీ భాగవతం వింటున్నారుగా, అందులో ప్రత్యేకంగా ఆయన కథ ఉంటుంది. నారద సంసారం అని ఒక కథ ఉంటుందన్నమాట క్లుప్తంగా. అందులో నారదుడు కూడా ఓ చిన్న పొరపాటు చేసి గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. ఆడదైపోయాడు, మొగాడై సంసారంలో ప్రవేశించడు కాదు. నారదుడు కూడా స్త్రీగా మారి ఒక ధర్మధ్వజుడని రాజుని పెళ్లి చేసుకుని 20 మంది పిల్లల్ని, కానీ ఆ పిల్లలు చచ్చిపోతే ఏడ్చాడు. కానీ ఎక్కువ కాలం లేదు అది. నారదుడికి కొంచెం అహంకారం రాగానే అమ్మ అహంకారం వచ్చిన ఆయన్ని కొంతకాలం భూమికి పంపి ఓ స్త్రీని చేసి సంసారం అంటే ఏమిటో చూపించి ఏడిపించి మళ్ళీ తిరిగి తన దగ్గర పట్టుకుపోయింది. అలాంటి తాత్కాలిక జన్మలు వచ్చి నష్టపోకుండా ఉండే జన్మతో ఉన్నటువంటి వాడు అపవర్గం పొందినవాడే. సనక సనందనాథులకి జన్మ లేదు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఏ లోకానికైనా పెడతారు. ప్రళయకాలంలో కూడా నశించరు వాళ్ళు. ప్రపంచమంతా లోకమంతా నాశనం అయిపోయినప్పుడు మార్కండేయుడితో పాటు వాళ్ళు ఉంటారు. అది అపవర్గం అంటే, మోక్షం అంటే. కాబట్టి అయితే సనక సనందనాథుల కోవకి చెందిన జన్మైనా రావాలి. లేదా ఇంక జన్మ లేని అమ్మవారి యొక్క సన్నిధానంలో ఉండే దేవతలు ఉంటారు కదా, వాళ్ళు వరస్సగా మనకి మాఘేంద్రి, చాముండ, మహాలక్ష్మి, సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదనాథుడు, అనంగ రేఖ, అనంగ వేగిని, అనంగంకుశ, అనంగవాలిని, ఇటువంటి దేవతల రూపంలో అయినా పుడతాం మనం. ఆ రూపంలో ఉన్నవాడికి ఎలాగో పతనం ఉండదు. ఆ స్థాయి జన్మ రావడం ముందే అమ్మ సన్నిధానంలో ఉండే జన్మ అది అపవర్గం. తాత్కాలిక సుఖాల జన్మ స్వర్గం. ఈ రెండు అమ్మేవలసింది మళ్ళీ. అందుకే స్వర్గాపవర్గదా, స్వర్గ అపవర్గ ద ఇచ్చున్నది సంబోధిస్తున్నాం గనక స్వర్గాపవర్గదే. ఇటు స్వర్గము అటు అపవర్గము రెండూ ఇచ్చే ఓ తల్లి తే నీ కొరకు నమః నమస్కారము అస్తు అయ్యు అవుగాక. నీ కోసం నమస్కారం సుమ అంటున్నాడు అన్నమాట దేవతలు.
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.
ఓ జగన్మాత, మంగళములకు కూడా మంగళం, అన్ని మంగళములకు మాంగళ్యాన్ని ఇస్తారు. సాధారణంగా కొన్ని వస్తువులు మంగళ వస్తువులు అంటాం. ఏమేంటవి? బిల్వవృక్షం ఉంది, శుభమిచ్చే చెట్టు. కానీ ఆ బిల్వవృక్షానికి ఆ శుభం ఎవరిస్తున్నారు? ఆ శుభమిచ్చే చెట్టుకి శుభమునిచ్చేది మళ్ళీ అమ్మే. బంగారం గొప్ప శుభమిచ్చే ధాతువు, దానికి ఆ శుభం కలిగించింది అమ్మ. ఈ లోకంలో మంచి అనుకున్న వాటికి కూడా మళ్ళీ మంచినిచ్చేది అమ్మే. మంగళములకు మంగళము కూర్చున్నది. సాధారణంగా తెలివైన వాడనే ఒక ముక్క వాడితే వాడేదో సామాన్యుడు, తెలివైన వాళ్ళల్లో కల్లా గొప్ప తెలివైన వాడు అంటే ఇంక వీడిని మించిన వాడు లేడనమాట. అలాగే మంగళప్రదమైన వస్తువులకి మంగళత్వం ఇచ్చి ఇక నిన్ను మించిన మంగళ స్వరూపిణి లేదు అనిపించుకున్న తల్లివి నువ్వు. అటువంటి నీకు మేము నమస్కారం చేస్తున్నాము. శివ అంటే శుభప్రదురాలు. అమ్మ ఎక్కడుంటే అక్కడ శాంతి, అమ్మ ఎక్కడుంటే అక్కడ ఆనందం, అమ్మ ఎక్కడుంటే అక్కడ పవిత్రత ఉంటాయి. అందువల్ల అమ్మకి శివ అని పేరు. అందుకే ఒకసారి చమత్కారం చేస్తాడు వ్యాసుల వారు, అమ్మ నిన్ను శివ అన్నారు, నక్కను కూడా శివ అంటారు. శివ అంటే నక్క అని కూడా అర్థం. నీవు మంగళప్రదమైన దానివి, అది అశుభం ఇస్తుంది. నీ పేరున్నంత మాత్రం చేత నక్క నీకు సాటి వస్తుందా అని. అందుకే శివాశత నినాదిని అంటే కొన్ని వందల నక్కల కూతురని అర్థం. కొన్ని కొన్ని పేర్లకి ఇంకో అర్థాలు కూడా ఉంటాయి. హరి అన్నామనుకోండి, సింహానికి, కోతికి, కప్పకి కూడా హరి అని పేరు. కప్పని కూడా హరి అంటారు, కోతిని హరి అంటారు, సింహాన్ని హరి అంటారు. కాబట్టి హరిగర్జన అంటే అక్కడ ఏంటనమాట, సింహం యొక్క గర్జన అనమాట. ఇక్కడ కూడా మనకి ఎన్నోసార్లు దుర్గా సప్తశతులు అమ్మవారి వాహనాన్ని హరి అని వాడారే అది కారణం. అలాగే కౌశిక శబ్దం ఉన్నది. కౌశికం అంటే గొడ్లగోవ, మిడుగురు పురుగు. కౌశికుడు అంటే విశ్వామిత్రుడు. అందుకే మా నాన్నగారు మనుచరిత్ర హిందీలో రాస్తూ జుగును ఉల్లు ఖజ్జోత్ కౌశికు కహావేయథ అన్నారు. నాన్నగారు మనుచరిత్రను హిందీలో పద్యకావ్యంగా, అద్భుతమైన పద్యకావ్యం అది. వాడి మామూలు పద్యకావ్యం కాదు, అపూర్వ రీతిలో అనువాదం చేశారు. అందులో ఇగో జుగును అంటే మిడుగురు పురుగు, ఉల్లు గొడ్లగోబ, అలాగే ఖజ్జోత సూర్యభగవానుడు, విశ్వామిత్రుడు, కౌశికు కహావేయథ, వాళ్ళందరూ కౌశికాన్ని పిలువబడతారు. అయితేనే ఎవరి శక్తులు వాళ్ళవి. మిడుగురు పురుగు ఎంత మెరుస్తుంది, గొడ్లగోబ పిచ్చిగుడ్లు పెట్టుకుని రాత్రిపూట తప్ప పగలు చూడలేదు, సూర్యుడు ప్రచండ కిరణాలతో వెలుగుతాడు, విశ్వామిత్రుడు తపశ్శక్తితో వెలుగుతాడు, అందరికీ కౌశికుడు అనే పేరు. నామసామ్యంతో నరుడు దేవుడవుతాడా అంటారు ఆయన ఓ తమాషా చేసి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మా నీవు శివ, మంగళస్వరూపిణివి. అదే నామం పెట్టుకున్న కొందరు అమంగళస్వరూపులు అవుతారు. ఆ అమంగళత్వాన్ని కూడా మంగళత్వంలోకి మార్చి వారికి శుభాన్ని ఇచ్చే తల్లివి నీవు. సర్వ అర్థ సాధక, అర్థము కోరిక, సర్వ అర్థములు అన్ని కోరికలను మనకిచ్చే తల్లి ఆవిడ. సాధించి పెడుతుందట, సాధించి పెట్టే తల్లి కనుక సాధక అమ్మవారు. అది ఇది అనే తేడా లేకుండా మన పనులన్నీ చేసి పెడుతుంది. మీరు ఏం కోరితే ఇస్తుంది, వరాలు ఇస్తుంది, వస్తువులు ఇస్తుంది, చెప్పిన పనులు చేసి పెడుతుంది. చిత్రం ఏంటంటే అమ్మ గొప్పతనం ఏంటో తెలుసా, మనం భక్తితో ప్రేమతో కోరుకుంటే పనులు అన్ని దాసీలా చేసి పెడుతుందట. మీ ఇంట్లో నేను దాసీ రూపంలో ఉంటానన్నదమ్మ. దేవీ భాగవతంలో నవమ స్కంధంలో విష్ణువుకి వరాహ రూపంలో దర్శనమిచ్చి, వరాహ రూపంలో ఉన్న విష్ణువుకి అమ్మ దర్శనమిచ్చి, నేను మీ ఇళ్లలో పరిచారిక రూపంలో ఉంటాను ఎప్పుడు మీరు నా భక్తులైతే అంది. మన ఇళ్లలో పనులు చేసి పెట్టేటటువంటి రూపంతో ఉండేది ఆ తల్లేట. ఎంత గొప్ప కరుణాస్వరూపిణి అండి ఆవిడ. మీకు ధనం ఇస్తోంది, వస్తువులు ఇస్తోంది, గృహములు ఇస్తోంది, చివరికి దాసదాసీజనం రూపంలో కూడా ఉంటుందిట ఆవిడ. భగవంతుడికి భక్తులంటే ప్రేమ. అందుకే వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఇంట్లో పనివాళ్ళ రూపంలో ఉంటాడు ఆయన. అంటే ఈ ప్రపంచంలో అసలు అమ్మ కానిది ఏముంది? ఈ విష్ణు అని పిలిచినా, శివుడని పిలిచినా, బ్రహ్మని పిలిచినా, అమ్మని పిలిచినా ఉన్నది ఒకటే పరబ్రహ్మం. ఉపనిషత్తులు వేదములు చెబుతున్నది అదే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటున్నాయి. అనేక రూపములతో కనపడుతూ పనులు చేసి మళ్ళీ ఆ రూపాలను ఉపసంహరిస్తూ ఉంటారు వాళ్ళు. అది తెలియక మనం ఈ రూపభేదాలతో నామభేదాలతో కొట్టుకుంటున్నాం. కాబట్టి మొత్తం మీద అందరికీ అన్ని పనులు సాధించి పెట్టే తల్లి నీ కొరకు నమస్కారం. శరణ్య, నీలాగా అభయం ఇచ్చేవాడు మరొకళ్ళు లేరు. రక్షించు అన్నంత మాత్రం చేతే నేను ఇదిగో రక్షిస్తున్నాను అని పలికే తల్లివి నీవు. త్ర్యంబక, మూడు కన్నులు కలిగినది త్ర్యంబక. త్రి అంటే మూడు, అంబక అంటే కన్ను కలిగినది. మూడు కళ్ళు అమ్మవారి దగ్గర ఉంటాయి కనుక త్ర్యంబక అని పిలువబడింది. సంబోధనలో త్ర్యంబకే, ఓ జగన్మాత, సూర్యుడి కుడి కన్నుగా, చంద్రుడు ఎడమ కన్నుగా, అగ్నిహోత్రుడు మూడవ కన్నుగా లోకాలకి దర్శనమిచ్చే త్రక్షణ స్వరూపిణివే నడియకు నమస్కారం. గౌరవర్ణంలో ఉంటుంది కనుక గౌరి అని పిలువబడింది. తెల్లని స్వచ్ఛమైన మంచు వంటి ఆకారంతో ఉంటుంది అమ్మవారు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రంగుతో ఉంటుంది. గౌరవర్ణంలో ఉన్నప్పుడు గౌరీగా పిలువబడింది, నల్ల రంగులో ఉంటే కాళికగా కనపడింది, అలాగే సరస్వతి రూపంలో ఉన్నప్పుడు మరీ బొత్తిగా మంచు రూపంలోనూ, రెల్లుగడ్డి యొక్క పైన ఉన్నటువంటి తొడిమల రూపంలోనూ కనపడుతూ ఉంటుంది. ఓ జగన్మాత, వివాహ సమయంలో నువ్వు గౌరవర్ణంతో ఉండి ఈశ్వరుడికి భార్యవయ్యావు, అటువంటి గౌరవర్ణంలో ఉన్న నీకు నమస్కారం. ఇంతకీ గౌరవ శబ్దమునకు ఇంకో అర్థం కూడా ఉన్నది. గౌరవం అంటే కాలుష్యం లేని మనస్సు, ఏమాత్రం కల్మషం లేని మనస్సును కూడా గౌరవం అని పిలుస్తారు. అది ఉన్న మనస్సు కలిగిన తల్లి కనుక గౌరీ. అమ్మవారి మనస్సులో ఎప్పుడు కుళ్ళు ఉండదు, కుతంత్రాలు ఉండవు, కుట్ర ఉండదు, ఎవరిని చూసినా వీళ్ళు నావాళ్ళు అనిపిస్తుంది, మీరంతా బాగుండండి రా అంటుంది. అంతో ఎంతో ఎప్పుడో ఒకప్పుడు మనం పక్కవాడికి చెట్ట కొరుకోకుండా ఉంటాం. ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్ప జ్ఞాని అయినా ఏదో ఒక సమయంలో ఎవడ మీదో తెక్కొచ్చినప్పుడు నన్ను ఇంత బాధ పెడతావరా, నువ్వు చస్తావరా అని చెప్పించకుండా ఉండగలడా? ఉంటే ఉంటే మీలాంటి మహానుభావులు ఒకటికి ఒకటికి ఉంటే ఉండొచ్చు, నా అదృష్టం వల్ల. కానీ కష్టం ఆయనకి. నా చిన్నప్పుడు నాకే తెలియక చిన్నప్పుడు కుర్రాడు కొడితే ఒరే నన్ను కొడతావరా నీ కాలు ఇరిగిపోతున్నారు అన్నారు. తెలియదు, 8 ఏళ్ళు కదా నా వయస్సు అప్పుడు. మరి అప్పుడు మా నాన్నగారు అన్నారు, పొరపాటు కూడా పక్కవాడి కాలు విరుగుతుంది అనకూడదు, వాడు నీ కాలు విరగొట్టాడు అనుకో, నీ కాళ్ళు బాగుండాలని కోరుకోరా, నీ కాళ్ళు దేవుడు ఇస్తాడన్నారు. మా నాన్నగారు ఎప్పుడు అలాగే చెప్పేవారు, కొట్టకుండా తిట్టకుండా చెప్పేవారు, ఎన్నో పురాణ కథలు చెప్పేవారు. నువ్వు ఇతరులకు ఏది కోరితే అది నీకు వస్తుందని చెప్తే అప్పుడు మేము అప్పటి నుంచి మారాం. అందుకే తల్లిదండ్రులు ఉత్తములై పిల్లల్ని సాధకుల్ని చెయ్యాలి, రోజు మంచి చెప్పాలి. ఇప్పుడు ఈ పురాణాలు వినడం వల్ల లాభం అదే. క్రమక్రమంగా మీలో కూడా, మీలో అంటే మీకు చెప్పాలండి, మీరు మహాత్ములు, మీకు అసూయ లేదు. ఎవరైనా దుర్మార్గుల్లో అసూయ ఉంటే అసూయ పోతుంది. మళ్ళీ రేపొద్దున మాలో అన్న అసూయ పోతుందంటారా? మాకేమన్నా అసూయ ఉందా అని మీరు అడగచ్చు. నేను చెప్పేది మీకోసం చెప్పట్లా. ఎక్కడైనా ఎవరికైనా అలా ఉంటే వినడం వల్ల మారతారేమో కథలు వినగా వినగా, అప్పుడు పక్కవాళ్ళ మీద ద్వేషం విడిచిపెడతారేమో, అంతా బాగుండేలా చూస్తారేమో అనుకోవాలి. గౌరీ అనే అమ్మని ఎందుకన్నారంటే ఇంకొక కారణం కూడా, అసలు ఊహలో కూడా చెడ్డరాదట ఆవిడకి. ఆవిడ తెల్లనిది. ఎందుకు తెల్లనిది అంటే ఊహలో కూడా చెడ్డని ఆవిడ ఊహించదు. అనగా ఏంటనమాట, ఏమో రేపొద్దున ఫ్యాన్ ఉండదేమో, చల్లగా ఉండదేమో, మనం ఉండలేమేమో అని ముందే అనుకుంటున్నావు అనుకో. నువ్వు నీకు భగవంతుడు ఏం చేస్తాడనమాట, గురువుగారు రేపు కరెంటు ఉండకపోతే ఎలాగండి బాబో, ఫ్యాన్ తిరగకపోతే ఎలాగండి అనుకుంటే నీకు భగవంతుడు కరెంట్ లేకుండా చేస్తాడు, ఫ్యాన్ లేకుండా చేస్తాడు. ఎక్కడికైనా పెడుతుంటే ఎక్కువ మంది పెద్ద గొడవ ఇదే, నాకు స్టంపు వేశారండి, నేను యాత్ర చేయలేనండి అని ముందే అనుకుంటే నీ స్టంపు నీ దొంప తెంచుతుంది. అదే కనుక నువ్వు ఏమైనా పర్వాలే మా గురువుగారిని నమ్ముకుని పెడుతున్నానంటే అప్పుడు ఆ స్టంపు కూడా నిన్ను లాంగ్ జంప్ హై జంప్ చేసేలా చేస్తుంది. మన మనస్సే అంతటికి మూల కారణం అండి. చాలామంది లక్షణం ఏంటంటే నాకు ముందే అనారోగ్యమేమో, అయ్యేమో యాత్రకెడితే అక్కడ వేళ కాఫీ దొరకదేమో, కాఫీ దొరకకపోతే నేను చచ్చిపోతానేమో అనుకుంటే ఇంట్లో ఉంటే మొత్తం దొరుకుతుంది. పోయేకాలం వస్తే బోడి కాఫీ కోసం యాత్ర అంతవా, కాళ్ళు నిప్పెడతాయేమోనండి, రైల్వే స్టేషన్లో నడవలేనేమోనండి అనుకోవద్దు. నమ్మి వెళ్ళామంటే నడవగలుగుతావు. ముందే నీ మనస్సులో చెట్ట కోరుకున్నావు అనుకో, నువ్వు ఏది కోరుకుంటే తథాస్తు దేవతలు ఉంటారు, అలాగే వచ్చేలా చేస్తారు. కాబట్టి ఈరోజు జవన్ కన్నమాట, మీరు ఉపన్యాసానికి వచ్చేటప్పుడు హాల్లో ఏసీ ఆగదు, కరెంటు ఆగదు, మేము సుఖంగా ఉంటాం, మన లైవ్ లింక్ ఆగదు, అలాగే మనకి వచ్చిన తర్వాత పులిహార కూడా చివరికి వెళ్ళినా సరే ఆఖరిని వెళ్ళి కొంచెం ఎక్కువ పులిహార దొరుకుతుంది అనుకుంటే ఎక్కువ దొరుకుతుంది. ముందే తోసేసుకుని ఆఖరిని పెడితే పులిహార దొరకదు అనుకున్నారా? ఖచ్చితంగా అలాగే దొరుకుతుంది. ఎక్కువ మంది ఎందుకు తోసుకుంటున్నారు అప్పుడప్పుడు అంటే చివరికి వచ్చరికి దొరకదని కంగారు. అదే కంగారు పడకుండా చివరికి వచ్చిన వాళ్ళకి అందరికంటే ఎక్కువ దొరుకుతుంది అనుకుంటే నిజంగా ఏం చేస్తారు తెలుసా, ముందు పెట్టే వాళ్ళకి కొద్ది కొద్దిగా పెడతారు మిగల్చడం కోసం, ఆఖరిని వచ్చే వాళ్ళకి సెట్ చేయడం కోసం. ఆఖరిని వెళ్ళారా మొత్తం గిన్నెనేది, ఎంత సుఖం అది అప్పుడు. అందుకని నా చిన్నప్పుడు ఆఖరిని వెళ్ళేవాడిని నేను. అలా ఎక్కువగా చాలాసార్లు ఆఖరిని ఎక్కువ దొరికేది. ఓసారి వాడు కనిపెట్టాడు, వీడు ఎవడో చాలా తెలివైన వాడని, ఆఖరిని రాగానే గౌక ఆ దూరంలో ఉండగా వాడు బేసం పట్టుకుపోయాడు. అప్పుడప్పుడు అలా వికటిస్తాయి, కానీ ఎక్కువ భాగం మనకి చివరిదాకా ఉంటే లాభం కూడా. కాబట్టి ఈరోజు నుంచి ముందే శుభంగా ఊహించండి. 7వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా 32 రోజుల పాటు దేవీ భాగవతం చెబుతారు. ఆ రోజుల్లో మనకి దేవుడి దేవల్ల ఏ పెళ్ళిళ్ళు అడ్డురావు, ఉపనయనములు అడ్డురావు, కరెంటు పోదు, మనం ఉన్న చోట ఏసీ ఉంటుంది, సుఖంగా ఉంటాం, వంటావిడ దొరుకుతుంది, భోజనములు దొరుకుతాయి, పులిహార దొరుకుతుంది అనుకుంటే దొరుకుతుంది. ఎందుకంటే కొంతమంది పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నమాట. ఏమని ఆలోచిస్తారు, ఏమో ఆ టైంలో పెళ్ళి వస్తే గురువుగారు అని ఒక ఆవిడ. నేను వద్దాం అనుకున్నానండి. ఆ సమయానికి ఆయన ఎవడో డామ్ అన్నాడండి. మరి ఏం చేస్తామండి అంటే నువ్వు అనుకున్నావు ఆయన డామ్ అవుతాడని అనుకోబట్టి నీ వల్ల ఆయన పోయాడు, లేకపోతే ఆయన ఉండేవాడు ఇంకా. అసలు నీలో మీ చుట్టాలు పోవడానికి మూల కారణం మీరు కూడా కొంత. కాబట్టి ఎవరో చచ్చిపోతారని ఎందుకు అనుకోవడం? హాయిగా 32 రోజులు ఏ చావు కబురు చల్లగా చెమిన పడదు, ఆరోగ్యం బాగుంటుంది, ఏవి ఆటంకం రావు అనుకోండి. ఎప్పటి నుంచి గురువుగారు ఏం చెప్పగలమండి, ఆటంకం వస్తే వెళ్ళిపోతామండి అని ముందే అంటుంది అనుకోండి ఈవిడ. ఈ దరిద్రపు నోటి వల్ల ఆటంకం వస్తుంది. అలా కోరుకోని ఆవిడ గౌరీ. ఈరోజు నుంచి మీరు గౌరీగా ఉంటారా లేక అగౌరవంగా ఉంటారో ఆలోచించండి. మన నోటి నుంచి సత్సంకల్పం రావాలి, అసలు చెడు రాకూడదు. ఆ చెడు అన్న తర్వాత మళ్ళీ మాయండి, నాకే చెబుతారు మళ్ళీ అపురాణం, నాకే ఏం చెబుతామండి, మహామాయ మహామాయ. గురువుగారికి కూడా మాయ అని చెబుతారు అన్నమాట. పాపం చాలామంది యొక్క గొప్పతనం చూసినప్పుడల్లా ఆహాహా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి పురాణం చెప్పి నేను కింద కూర్చుని ఉంటే ఏం చెబుతారో చూడాలనిపిస్తుంది అనమాట. గురువుగారు మీరే చెప్పారు కదండి మాయ అండి, మేము మాయలో పడిపోతామండి. మాయలో పడకుండా ఎలా ఉంటాం? అది కూడా మీరే మాయ తగ్గించండి, మా నెత్తి మీద ఉన్న వెంట్రుకను మీరే తీయండి అంటున్నారు వాళ్ళు. పోనండి, అది కూడా సరెండర్ అవ్వడమే. ఇప్పుడు ఇంతకీ అమ్మవారు గౌరీ అని ఎందుకు పిలువబడిందంటే అసలు కారణం ఏంటనమాట, తెల్లగా ఉండడం సత్సంకల్పమే కాక మాట వరసకు కూడా చెడు ఆలోచనే మనస్సుకి రానివ్వనిది. మానవుడికి భగవంతుడు ఒక శక్తి ఇచ్చాడు. ఏమిటా శక్తి? కించిత్ ఉపాసన చేసినా వాక్శుద్ధి ఇస్తాడు. ఆ వాక్శుద్ధి నిలబెట్టుకోవాలి మనం. నీవు భగవంతుడికి ప్రదక్షిణ చేస్తున్నావు, పూజ చేస్తున్నావు, కథలు వింటున్నావు, మంచి మంచి శ్లోకాలు చదువుతున్నావు, అప్పుడు భగవంతుడు నువ్వు ఏమంటే అది అయ్యే శక్తి ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు నెగిటివ్ మాట్లాడకూడదు, పిచ్చి మాట మాట్లాడకూడదు, అపశకునం మాట్లాడకూడదు, మంచినే పలకాలి. ఈ శక్తిని దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి ఏమనుకోవాలన్నమాట, ఈరోజు నుంచి నేను హాయిగా 100 ఏళ్ళు బతుకుతాను, 18 పురాణాలు పద్మాగర్ గారు ఇలాగే చెప్పుగాక అది అయ్యేదాకా నేను చావను అనుకోండి, మీరు చావరు. అంటే 18 అయ్యేదాకా చావరంటే అయ్యాక పోతారని కూడా కాదు, అయ్యాక కూడా మేము హాయిగా ఉంటాం ఇలా కోరుకోండి. ఏమో భగవత్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు తప్ప మేము ఏమీ మాగ్గా మేము సంకల్పించం అనుకోవాలి. అది కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది అనుకోండి అవుతుందన్నమాట. ముందు ఎప్పుడు మన మనస్సులో శుభం పలకాలి. అందుకని ఏం చెప్పారు, మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని కావ్యాని ప్రథంతే, ప్రారంభంలో శుభం, మధ్యలో శుభం, చివరిలో శుభం, ఇలా ఎప్పుడూ శుభమనే పలుకోవాలి. అదే పూర్వం ఇవాళంటే మేము మానేసాం కానీ చాలామంది పూర్వం ఉపన్యాసం మధ్యలో ఒక్కసారి మధ్య మధ్యలో మధ్య హరినామస్మరణ గోవింద అనేవారు, అలాగే భోజన మధ్య హరినామస్మరణ గోవింద అనేవారు. ఎందుకని, ఈ వింటున్న వాళ్ళకి ఎవరికైనా మనస్సు చెదిరి చెడ్డదాని మీదకి వెడుతుందేమో, అప ఆలోచనలు వస్తాయేమో, ఇలాంటి పిచ్చి ఊహలు వస్తాయేమో, అవి పోవాలి. వీడి మనస్సు ఏకాగ్రత పొందాలి. అలా పొందడం కోసం ఒక్కసారి మంగళప్రదమైన గోవింద నామస్మరణ చేయించేవారన్నమాట. దానివల్ల వాడు ఒక్కసారి మళ్ళీ ఎక్కడున్నా వెనక్కి వస్తాడు. ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యన దబాదబ ఉపన్యాసం చెప్పడానికి అందరూ అలవాటు పడిపోయి ఊడుగుడుగుడుగుడుగు అంటున్నారు తప్ప ఎవడు గోవింద నమస్మరణ చేయించడం మానేశారు. కానీ మా చిన్నప్పుడు చేయించేవారు. మేము కూడా బలహీనతలు పడ్డాం. ఎందుకంటే ఇందులోకి వెళ్ళాక ఇది ఒక ట్రాన్స్, ప్రపంచం మర్చిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. కానీ తప్పక ప్రారంభంలో మధ్యలో చివరిలో ఒక్కసారైనా గోవింద అనేవారు అనమాట. పూర్వం గోవింద అనిపించాలట. అలా మంగళప్రదమైన నామం అనడం వల్ల, భగవన్ నామం అనడం వల్ల, వినడం వల్ల, దానివల్ల ఏమవుతుంది, ఆలోచన పవిత్రం అవుతుంది. ఆలోచన పవిత్రమైన వాడు గౌరవర్ణుడు అవుతాడు. అప్పుడు వాడు పురుషుడైతే గౌరవస్వరూపుడు గౌరాంగుడు అవుతాడు, స్త్రీ అయితే గౌరీ అవుతుంది. వెరసి అలాంటి గౌరీ రూపంలో ఉన్న నారాయణీ నీ కొరకు నమస్కారం. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. జగన్మాత, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ రక్షించు అని నీ శరణు చొచ్చినటువంటి దీనులు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని రక్షించటంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు, పరాయణ అన్నారు. పరాయణ అంటే ఏంటనమాట, ఎవడికైనా కష్టం వచ్చి పిలుస్తాడేమో పిలవగానే తక్షణం వెళ్ళి రక్షిద్దాం అని ఎదురు చూసే వాళ్ళని మగవాణ్ణి పరాయణ అంటారు, స్త్రీని పరాయణి అంటారు. అమ్మవారు ఎప్పుడు ఎదురు చూస్తుందట. ఏమో ఏ మూల నుంచి ఎవడు పిలుస్తాడో, ఏ క్షణంలో ఎవడి దగ్గర నుంచి రక్షించు మాతా రక్షించు కరుణించు అనే శబ్దం వస్తుందో ఆ క్షణమే అక్కడ ప్రత్యక్షమై వారిని రక్షిద్దామని ఎదురు చూస్తుందిట. అటువంటి ఆవిడ శరణాగత దేనార్థ పరిత్రాణ పరాయణ. ఎప్పుడు శరణన్నా, ఎప్పుడు తన దగ్గరకు వచ్చి దీనుణ్ణి కాపాడన్నా అటువంటి వాణ్ణి ఆలస్యం లేకుండా అదే క్షణంలో రక్షించాలనే కోరిక ఉంటుంది ఆ తల్లికి. అందుకేగా మీకు ప్రహ్లాద చరిత్రలో అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. నరసింహ రూపంతో స్తంభాల్లో, తృణంలో, గడ్డిలో, గోడలు అంతటా ఎందుకున్నాడు? ఏమో ఎక్కడి నుంచైనా ఈ ప్రహ్లాదుడు నన్ను పిలుస్తాడేమో, ఈ హిరణ్యకశిపుడు ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడా అంటున్నాడు. వాడు ఎందులోంచి రమ్మంటాడో, ఈ పిల్లాడు ఎందులోంచి రమ్మంటాడో అందులోంచి రావాలి అని తన అపార శక్తితో అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. అలా ఉంటే అటువంటి వాళ్ళని ఆర్తత్రాణ పరాయణులు అంటామన్నమాట. అది చాలా కష్టమైన పని. ఎంత శక్తి లేకపోతే, ఎంత వ్యాపక శక్తి లేకపోతే, ఎంత చైతన్య శక్తి లేకపోతే అన్నిటిలోంచి రాగలుగుతారండి. అందుకని అమ్మని ప్రత్యేకంగా ఈ పదంతో పూర్వం స్తోత్రం చేసేవారు. ఈ పదం అంటే నాకు చాలా ఇష్టం కూడా. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే. అలా ఉండడమే కాదు, సర్వస్య ఆర్తిహరే, అందరి యొక్క ఆర్తి. మళ్ళీ ఆర్తి వస్తే మాత్రం ఎవరినైనా రక్షిస్తుందండి. ఎంత పాపాత్ముడైనా సరే, పాపాలు చేసిన వాడు, కలలో కూడా అమ్మని తలుచుకొని వాడు, ఎప్పుడు కలలో తిట్టేవాడు కూడా, కష్టం వచ్చినప్పుడు అమ్మా ఇన్నాళ్ళు తిట్టాను, పాపం చేశాను, నన్ను రక్షించంటే ఇన్నాళ్ళు నన్ను తిట్టేవరా, ఇవాళ పిలుస్తావా అనకుండా టక్కున అక్కడ ప్రత్యక్షమై వాడిని రక్షిస్తుందిట. మనం చూస్తున్నాం కదా, కొంతమంది ఉంటారు పరమనాస్తికులు, వాళ్ళకి రామాయణం భారతం ఉండవు, అయినా సరే మేము పాండవులం వాళ్ళకి కౌరవులు అంటాడు వీడు, దొంగ పెరుగు వీడు. వీడికి నిన్నటి దాకా దేవుళ్ళు అన్నటువంటి వాడికి ఇవాళ పాండవులు కౌరవులు ఎందుకు అవసరం వచ్చారు అంటే అవసరానికి తలుచుకుంటున్నాడు అనమాట. ఇలాంటి నాస్తికులు కూడా రేపు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అమ్మా మేము నోటుకు వచ్చినట్టు మాట్లాడాము, రామాయణం తిట్టాము, రాముడిని తిట్టాము, సీతను తిట్టాము, కృష్ణుడిని తిట్టాము, ఎన్నో రకాలుగా వదరుబోతులమై వాగకూడని వాగుళ్ళు వాగాము, కానీ ఇప్పుడు పశ్చాత్తాపం పొందాం, కష్టం వచ్చింది మాకు రక్షించంటే పోన్లే, ఇదివరకు ఏం చేసినా ఇప్పుడు కష్టం రాగానే నన్నే తలుచుకున్నాడని జాలిపడి తక్షణం ప్రత్యక్షమై రక్షించేవిడ సర్వస్య ఆర్తిహర. సంబోధన గనక సర్వస్యార్తిహరే. అటువంటి ఓ దేవి మహామహిమ కలిగిన జగన్మాత నారాయణి రక్షించు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. నీవు లేని రూపం ఎక్కడున్నది? ఈ లోకంలో ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణుల రూపంలో ఉండేది నువ్వే. ఈ 84 లక్షల జీవరాశులు దోమగా, చీమగా, మల్లె పువ్వుగా, ఉల్లి పువ్వుగా, మంచంలో నల్లిగా, గోడ మీద బల్లిగా, వీధిలో పిల్లిగా, ఇక్కడ కూర్చున్న తల్లిగా, ఒక ఆవిడకి చెల్లిగా, ఇలా అన్ని రూపాల్లో ఉన్నది నువ్వే, నువ్వు కానిది లేదు. అందువల్ల సర్వస్వరూప, సకల ప్రాణులు, ఈ చరాచర జగత్తు అన్నీ నీవే. అటువంటి నీకు నమస్కారం. సర్వేశ అమ్మ. అమ్మ ఎటువంటిది? అందరికీ అధిష్టాన దేవత, ప్రతి ప్రాణిని పరిపాలిస్తుంది ఆవిడ. మనం అవునన్నా కాదన్నా ఆవిడ మనకి అసలు సిసలైన అధిష్టాన దేవత, నాయిక. అమ్మే మనల్ని పరిపాలించే దేవత. మనం ఓటు వేసిన అయిపోయినా మనకు ఒక వ్యక్తి ప్రధానమంత్రి అంటే ఆయన ప్రధానమంత్రి, ఆయన గౌరవించవలసింది అవునా? ఒక వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం, మనం ఓటు వేసామో లేదా అన్నది కాదు, ఆయన ముఖ్యమంత్రి, ఈయన ప్రధానమంత్రి, ఆయన రాష్ట్రపతి. ఇలాగ మనం ఆ వ్యక్తుల్ని ఆ పదవిలో ఉన్నంత వరకు గౌరవించవలసింది, అది పదవికి గౌరవం అది. అలాగే అమ్మవారు కూడా, నువ్వు కొలిచినా కొలవకపోయినా, నువ్వు నాస్తికుడివైనా ఆస్తికుడివైనా, ఏ లోకంలో ఉన్నా, ఏ ప్రాణిగా ఉన్నా, మనల్ని పరిపాలించే తల్లి మాత్రం ఆవిడే. వీడు గుర్తించటం లేదంతే. అందువల్ల ఆవిడ సర్వ ఈశ్వర స్వరూపిణి, సర్వశక్తి సమన్విత, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి వంటి అనేక శక్తులతో కూడినది. ఆ తల్లి సృష్టించగలదు, పోషించగలదు, లయించగలదు, సంహరించగలదు, వెనక్కి తీసుకెళ్ళగలదు, అనుగ్రహించగలదు, అది ఇది అని పిలవడానికి వీలు కాని సకల శక్తులతో కూడినటువంటి తల్లి ఆవిడ. ప్రధానమైన శక్తులన్నీ ఆ తల్లిలో ఉన్నాయి. త్రిగుణాత్మక శక్తి కలిగినది ఆ తల్లి. అటువంటి తల్లికి నమస్కారం. నహ మమ్ములను భయేభ్యః, అన్ని భయముల నుండి త్రాహి రక్షించు. ఒక భయం కాదుగా మనకి, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, ఇలా ఎప్పుడు సంసారంలో దుఃఖాలు ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు భయం ఉంటూనే ఉంటుంది. ఉన్నప్పుడు ఒక బాధ, లేనప్పుడు ఇంకో బాధ. అస్సలు లేదనుకోండి, అయ్యో ఏమీ లేదు, రేపు ఎలా బతకాలనుకుంటాడు. వచ్చే కొద్దీ వచ్చిన డబ్బును ఎలా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి అయ్యే కొద్దీ ఇది పరుల పాలు కాకుండా ఎలా కాపాడాలి, మళ్ళీ కాపాడేటప్పుడు వంశంలో ఏ దౌర్భాగ్యుడు పుట్టి దీన్ని పాడు చేస్తాడో అని అదొక భయంట. ఎన్ని భయాలు వర్ణించారోనండి. ఒక రెండు మూడు పేజీలు దేవీ భాగవతం ఇక్కడ రాస్తారు. ఈ సమయంలో పిల్లలు పుట్టలేదట, పుట్టలేదని బెంగట, అదొక భయంట. పుట్టారట, వాళ్ళు పెరుగుతారా లేదా అని బెంగట. పెరిగిన తర్వాత వాళ్ళకి వివాహం అవుతుందా లేదా అని కొంతకాలం దుఃఖిస్తాట, బెంగ పెట్టుకుంటాట, భయపడతాట. పెళ్ళయి కోడలు వచ్చాక మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుట్టలేదని బెంగట. పుట్టాక వాళ్ళు ఎలా పెరుగుతారో, వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయా లేవనిపిస్తుందిట. వాళ్ళు వ్యసనపురులైతే వ్యసనపురులు అయ్యారని ఏడుస్తాట. డబ్బు సంపాదిస్తే బాగా సంపాదిస్తున్నాడండి, వీడిని చూసి అతడు దిష్టి కొడుతున్నారండి ఏడుస్తాట. అది కూడా ఏడు పెట్టండి. ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన విన్నాను అందులో నేను. పిల్లలు బాగా సంపాదిస్తున్నారు, బాగున్నారు, వాళ్ళ కీర్తి వస్తుంది. వాళ్ళ నాన్నగారు వచ్చి అమ్మవారి దగ్గర మొరపెట్టాడు. ఏమని, అమ్మా వీడు ఇప్పుడు బాగానే ఉన్నాడు, కీర్తితో ఉన్నాడు, సంపాదిస్తున్నాడు, కానీ వీడికి దృష్టిదోషం తగులుతుందేమో, ఇతరుల దృష్టి వల్ల వీడు దెబ్బతింటాడేమో, ఇలాగే సంపాదన ఎంతకాలం ఉంటుందో ఏం తెలుసు, రేపు పొద్దున వీడు అపకీర్తి పొందుతాడేమో, అది దాని గురించి భవిష్యత్తు గురించి బెంగ అంటాడు ఆయన. ఇంకా భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటే ఏం చేయగలుగుతామా. ఈనాటికి ఇలా ఉంది, రేపు ఏమైపోతుందో అని రోజు బెంగ పెట్టుకుంటే ఆవేదన తప్ప అనారోగ్యం తప్ప ఏముంటుందండి. మీరంతా హాయిగా సుఖంగా అన్నీ మర్చిపోయి పురాణం వింటున్నారు కాబట్టి సరిపోతుంది, కానీ ఏమో ఇంటికి వెళ్ళేటప్పుడు వర్షం కురుస్తుందేమో, ఆటో దొరకదేమో, ఆటో దొరికినప్పుడు తిరగబడుతుందేమో, ఇంటికి వెళ్ళాక ఇడ్లీ చట్నీ దొరకదేమో, కరెంట్ ఉండదేమో అనుకుంటే అసలు బతకగలమా. ఇలా ఏదో భయం ఉంటూనే ఉంటుంది. పైకి చెప్పరు కానీ చాలామందికి ఆ భయాలు ఉంటాయి. బాబు ఎన్ని భయాలు. ఆఖరికి పురాణం వినడానికి కుర్చీలో కూర్చున్న ఒక ఆవిడ ఇవాళ పొద్దున నా దగ్గర ఒక బాంబు పేల్చింది. ఏమిటో తెలుసా, గురువుగారు పురాణంలో కూర్చున్నప్పుడు కాసేపు బాగానే ఉంటుందండి, ఓ పావు గంట పోయాక ఈ ఫైబర్ కుర్చీలు కదా ఇవి, ఇవి అటు ఇటు కదులుతున్నాయి, కోడు వీరికి కింద పడితే ఏ చెయ్యన్నా ఫ్రాక్చర్ అయితే ఎలాగా, ఈ బెంగలు ఎక్కువైపోయాయండి అది. ఫైబర్ కుర్చీ విరిగిపోయి కింద పడిపోతే కాలో చెయ్యో విరుగుతున్నాయి బెంగ, ఇక్కడికి వచ్చాక వచ్చిందిట ఆవిడ. ఆహా పూర్వజన్మ సుకృత పరిపాకం. నిజంగా ఈ ఫైబర్ కుర్చీ వీరికి కింద పడే యోగం వస్తే దాన్ని ఎవడాపుతాడు, ఇది ఫైబరా లేకపోతే చెక్క కుర్చీ అనేది అనవసరం, పడేటప్పుడు ఎక్కడైనా పడతాం, అందుకే కింద కూర్చోమంటారు వెనరగా. అందరికీ కుర్చీయే కావాలి, కుర్చీ కోసం సెర్చ్ చేసుకుని ముందు అందులో కూర్చుంటారు. కుర్రాళ్ళు కూర్చోగలిగిన వాళ్ళు కుర్చీలోనే కూర్చుని, ముసిరాళ్ళు కిందే కూర్చుంటారు, ఇంకా వీళ్ళేనా ఏం పాపం. ఇప్పుడు కింద కూర్చున్న వాళ్ళకి అదో భయం, కింద కూర్చున్నప్పుడు కూడా నవ్వి నవ్వి ఇలా వెనక్కి పడితే ఒకవేళ అప్పుడు నడ్డేమన్నా అవుతుందేమో, ఇలా అన్నిటికీ భయపడితే బతకలేము. కాబట్టి సృష్టిలో మొత్తం మీద ఈ జీవికి మరి ఏ ముహూర్తంలో పుట్టాడో కానీ వీడు భయంతో పుట్టాట. భయము లేనివాడు ఎవడుంటాడు. అందుకే మహానుభావుడు భర్తృహరి ఒక గొప్ప శ్లోకం చెప్పాడు తెలుసా, భోగే రోగ భయం. ఎక్కువ భోగాలు అనుభవించేట ఒకడు, ఆ భోగాలు అనుభవిస్తే ఏమనిపిస్తుంది, రోగం వస్తుంది. భోగాల్లో రోగాలు ఉంటాయి. అస్సలు నడవకుండా ఎప్పుడూ కుర్చీలోనే కూర్చుని, కారులోనే కూర్చుని, రెండు అడుగులు నడవవు, శుభ్రంగా వేళకి తిని మెత్తని పరుపేసి పడుకుంటావు, అప్పుడు ఏమవుతుందో తెలుసా, మోకాళ్ళు స్తంభిస్తాయి, డైజెషన్ దెబ్బతింటుంది, రోగాలు వచ్చి చచ్చిపోతావు. అందుకే తెగ నడవాలి, శరీరాన్ని కష్టపెట్టాలి, వ్యాయామం చెయ్యాలి. రోజు చక్కగా పట్టాభిపురం నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చి పురాణం వింటే శరీరం ఎంత చురగ్గా ఉంటుందండి. ఇంటికి వెళ్ళాక ఆరడదని ఇడ్లీ తినగలుగుతారు, లేకపోతే ఏముంది నా మొహం, గ్యాస్ ట్యాబ్లెట్ మళ్ళీ. కాబట్టి భోగములు ఎక్కువగా ఉంటే రోగ భయం. కులేచ్యుతి భయం. మంచి వంశంలో పుట్టిన వాడికి ఏమో ఈ వంశం ఎప్పుడు పాడైపోతుందో, మా ఇంటి పేరు ఎంత గొప్పది, మా ఇంట్లో ఎంతోమంది దాతలు మహాత్ములు పుట్టారు, పాడు చేసేవాడు పుడతాడేమో, ఈ వంశం పాడవుతుందేమో అని భయంట. భోగాలేమోలో రోగ భయం. కులానికి పాడు చేసేవాడు పుట్టడం వల్ల ఈ కులం పాడవుతుందేమో, వంశం పేరు పాడైపోతుందేమో అని భయం. విత్తే నృపాలాద్ భయం. డబ్బు ఎక్కువ సంపాదిస్తే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆక్కుపోతారేమో, ట్యాక్స్ వేసిన భయం. డబ్బుకి గవర్నమెంట్ భయంట, ప్రభుత్వ భయంట. మానే దైన్య భయం. కొంతమంది ఉంటారు, నేను అభిమానిని, ఎవరి దగ్గర చెయ్యి చాచను, నేనేంటి వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి, టీవీగా ఉంటానంటట. ఇలా టీవీగా తనను తాను గౌరవించుకుంటూ చెయ్యి చాచడం గొప్ప తప్పు అనుకునేవాడు, ఎవరి దగ్గర రూపాయి పుచ్చుకోను నా యావజ్జీవితం అనుకున్నవాడికి ఎప్పుడొకప్పుడు భగవంతుడు దీనత్వం పెట్టి అడుక్కునేలా చేస్తాడు. ఎవరి దగ్గర చెయ్యి చాచను అనుకున్నవాడికి చెయ్యి చాచే పరిస్థితి కల్పిస్తాడట. దానికి దైన్యము అని భయం అనమాట. ఎప్పుడు అడగకుండా ఉండడం కుదరదండో, చచ్చినట్టు ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకటి ఏదో ఒకటి అడగకుండా ఎవడో ఉండగలడు, ఆలోచించండి ఒకసారి ఎంత గొప్పవాడైనా. ఆఖరికి నేనే గోరింటాకడిగా ఎవరిని అడగకూడదు అనుకున్నవాడిని కాబట్టి తప్పదు. అంచేత మానికి అభిమానికి దైన్య భయం, ఎప్పుడో ఒకప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచవలసిన కర్మ వస్తుంది, ఆ భయం ఉంటుంది. బలే రిపు భయం, మంచి బలవంతుడు, నన్ను మించినవాడు లేడు, నేను గొప్ప బలవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి అనుకున్నవాడికి శత్రువు వచ్చి పడగొడతాడేమో అనే భయం అనమాట. వీడిని యుద్ధరంగంలో మల్ల యుద్ధంలోనో ఇంకో చోట పడగొడతాడనే భయం ఉంటూనే ఉంటుంది. బలవంతులకి ఎప్పుడు భయమే కదండి, ఎప్పుడు నేనే నెగ్గుతున్నాను ఎమ్మెల్యేగా అనుకున్నవాడికి రేపు ఓడిపోతానేమో అని భయం, లేదా ఎంపీకి ఓడిపోతానని భయం, లేదా మంచి ఉపన్యాసాల్లో ఆరితేరిన వాడికి రేపు పొద్దున ఇంకోటి గొప్పవాడు వస్తాడేమో అని భయం, ఇలా మొత్తం మీద బలవంతుడికి ఇంకో బలవంతుడు పై నుంచి వస్తాడేమో, అప్పుడు నేను ఓడిపోతానేమో అనే భయం తప్పదు. రూపే జరాయా భయం, ఇంకా అందంగా ఉన్నాడు అక్కడ పాపం, మంచి అందంగా మిసమిసలాడిపోతున్నాడు అనుకోండి, అటువంటి వాడికి జరాయా భయం, ముసలితనం భయం. ఎంతో అందంగా ఉన్నా ముసలితనం రాగానే ఏమైపోతుందనమాట, మొత్తం జుట్టులో మార్పు వస్తుంది, కట్టులో తేడా వస్తుంది, నడకలో తేడా వస్తుంది. పూర్వంలో ఉండడు కదా వాడు, పాత ఫోటోలు అన్నీ చూసుకుని పాత రుచులు తల్లచి తల్లచి తాత ఊగ్గిన కైపులు అని వాడుకుంటాడు పాపం ఇంక అక్కడి నుంచి. కాబట్టి ముసలితనానికి చాలా లక్షణాలు ఉన్నాయి, అందం ముసలితనం వల్ల పోతుందనమాట. పాపం ఈయన ఒకప్పుడు ఎలా ఉండేవాడో తెలిసిన అంటే ఎదురుగుండ కూర్చున్నాయినా బాబోయ్ సైకిల్ వేసుకుని ఆయన పెడుతూ ఉంటే ఆయన వెనకాతలు మొత్తం ఏలూరంతా పడేది, ఇప్పుడు ఆయన పెడితే ఎవరో పట్టంలా. ఇదే రూపే జరాయా భయం. ఎంత అందగాడికైనా ముసలితనం అనే ఒక భయం ఉంటుంది, అందం పోగొట్టేది ముసలితనం. శాస్త్రే వాద భయం, బాగా చదువుకున్న శాస్త్ర పండితుడికి వాదించి ఎవడైనా ఓడిస్తాడేమో అనే భయం. శాస్త్ర పండితులు చెప్పిన తర్వాత వెళ్ళారు కథల ఎక్కడి నుంచి తెచ్చావు, ప్రమాణం ఏమిటని లైవుల్లో గొడవలు చేసేవాళ్ళు ఉంటారుగా, కాబట్టి శాస్త్ర పండితుడికి వాదించేవాడితో భయం. ఇక కాయే కృత అంతాద్భయం, శరీరమునకు లాస్ట్ అండ్ ఫైనల్ భయం ఏమిటది, కృతాంతాత్ యమధర్మరాజు గారు భయం. శరీరమునకు యముడి భయం ఉంది, ఎవరన్నా నా శరీరమునకు యమ భయం లేదండి అనడానికి వీల్లేదు. ఎంత గొప్ప ఉత్తముడైనా ప్రాణం తీసేటప్పుడు యముడే తీస్తాడండి, నువ్వు ముక్తికి వెళ్ళినా సరే యముడు రావాల్సిందే, ఆయన మాత్రం ఆయన డ్యూటీ ఏం చేస్తాడు, కాకపోతే వైకుంఠానికి పంపడానికి విష్ణుదూతలు వస్తారు, అదే కైలాసానికి వెడితే శివదూతలు వస్తారు, కానీ ఆ సమయంలో అక్కడ ఉండవలసింది యముడే, అది కంపల్సరీగా యముడు ఉండాలి. కాబట్టి ప్రాణం పోతుంది ఎవరికైనా, ప్రాణం పోకుండా ఉండేవాడు ఉండడో, శరీరంతో స్వర్గాదులకు వెళ్ళడానికి ఈ యుగంలో చాలా కష్టం, ధర్మరాజు హరిశ్చంద్రుడిలాగా వెళ్ళాలంటే కష్టం కనుక ఎంత గొప్పవాడికైనా ఏమో ఎప్పుడో ఒకప్పుడు యముడు వస్తాడు పట్టుకుపోతాడనే భయం ఉంటుంది కనుక ఈ శరీరం కూడా భయంతో కూడినదే. సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, ఈ భూలోకంలో ప్రతి వస్తువు కూడా భయముతో కూడినదే. భయము లేని వస్తువు అంటూ ఉందేమో ఒక్కసారి ఆలోచించండి, చక్కని అందమైనది తయారు చేశారు అనగానే పటకను విరిగిపోతుంది అది, అందుకే జారబడ్డానికి అడిగిపోతున్నాను నేను. అంటే ఇంత గట్టి కుర్చీకి విరుగుడు భయం, మైకుకి వైరు ఊడిపోయే భయం, అన్ని చోట్ల వైరులు ఉంటారు, వైరులు లేకుండా ఈ ప్రపంచంలో ఎవరికి ఉండరు కనుక అందరికీ భయమే. ఈ విధంగా సర్వం వస్తు భయాన్వితం, ఈ లోకంలో ప్రతి వస్తువు భయంతో కూడినది, కానీ ఒక్కడున్నదట భయం లేనిది, వైరాగ్యమేవా భయం. ఒక్క వైరాగ్యమునకు భయం లేదు, అసలు కోరికలు లేని వాడికి భయం ఏమిటి.